ನಮಃ. ಶ್ರೀ ಮಹಾಕಾಳಿ ಮಹಾಲಕ್ಷ್ಮೀ ಮಹಾಸರಸ್ವತಿ ಸ್ವರೂಪ ಜಗದಂಬಾಯೈ ನಮಃ. ಶ್ರೀ ಗೌರಿ ಕೇದಾರೇಶ್ವರಾಭ್ಯಾಂ ನಮಃ. ವಿಘ್ನೋತ್ತುಂಗ ಗಿರೀಶಮರ್ದನ ಪವಿಃ ವಿಘ್ನಾಬ್ಧಿ ಕುಂಭೋದ್ಭವ ವಿಘ್ನಾಭ್ರೌಕ ಘನ ಪ್ರಚಂಡ ಪವನೋ ವಿಘ್ನೇಶ್ವರ ಪಾತು ನಃ. ಜಯ ಕಾಶೀ ಮಹಾವಿದ್ಯೆ ಪತಿತಾನಂಚ ಪಾವನಿ ತ್ವಾದೃತೇ ಗತಿರನ್ಯಾನ ಸಂಸಾರೇ ಮಜ್ಜದಾಮಿಹ. ವಿಶ್ವೇಶಂ ಮಾಧವಂಡುಂಡಿಂ ದಂಡಪಾಣಿಂಚ ಭೈರವಂ ವಂದೇ ಕಾಶೀಂ ಗುಹಾಂ ಗಂಗಾಂ ಭವಾನೀಂ ಮಣಿಕರ್ಣಿಕಾಂ. ಆನಂದಮಾನಂದವನೇ ವಸಂತಂ ಆನಂದಕಂದಂ ಹತಪಾಪಬೃಂದಂ ವಾರಾಣಸೀನಾಥಮನಾಥನಾಥಂ ಶ್ರೀವಿಶ್ವನಾಥಂ ಶರಣಂ ಪ್ರಪದ್ಯೇ. ಮಾತರ್ಭವಾನಿ ತವ ಪಾದರಜೋ ಭವಾನಿ ಮಾತರ್ಭವಾನಿ ತವ ದಾಸತರೋ ಭವಾನಿ ಮಾತರ್ಭವಾನಿ ನ ಭವಾನಿ ಯಥಾ ಭವೇಸ್ಮಿನ್ ತದ್ಭಾಗ್ಭವಾನ್ಯನುದಿನಂ ನ ಪುನರ್ಭವಾನಿ. ಶ್ರೀಮತ್ಪರಸ್ಮೈ ನಿಜಚಿದ್ಘನಾಯ ಗೌರೀತಪಃ ಪೂರ್ಣಫಲಪ್ರದಾಯ ಕೇದಾರನಾಥಾಯ ನಮಃ ಶಿವಾಯ. ನಮೋ ನಮಃ ಕಾರಣಕಾರಣಾಯ ಯಾ ಕೇದಾರ ಪುರಸ್ ಸದಾ ವಿಲಸತೆ ಕಾಶ್ಯಾಂ ಪ್ರಜಾನ್ ತರಯನ್ ಯಾ ನಿತ್ಯಂ ತ್ರಿಜಗತ್ ಪವಿತ್ರ ತಟಿನೀಂ ಸಂಯುಜ್ಯ ತತ್ತುಷ್ಟಿದಾ ಯಾ ಕಾಶೀ ಜನತಾಘ ಸಂಘ ಶಮನಾ ಶಮ ಜನತಾಘ ಸಂಘ ಶಮನಿ ಸಂದರ್ಶನಾತ್ ಮಜ್ಜನಾತ್ ಯಾ ಪ್ರಾಚೀನಾ ಮಣಿಕರ್ಣಿಕಾ ಭವತು ನಃ ಪಾಪ ಊಹ ವಿಧ್ವಂಸಿನಿ. ವಾಗರ್ಧಾವಿವ ಸಂಪೃಕ್ತೌ ವಾಗರ್ಧ ಪ್ರತಿಪತ್ತಯೇ ಜಗತಃ ಪಿತರೌ ವಂದೇ ಪಾರ್ವತೀ ಪರಮೇಶ್ವರೌ ಶಾರದಾ ಶಾರದಾಂಭೋಜ ವದನಾ ವದನಾಂಬುಜೇ ಸರ್ವದಾ ಸರ್ವದಾಸ್ಮಾಕಂ ಸನಿಧಿ ಸನಿಧಿಂ ಕ್ರಿಯಾತ್. ವ್ಯಾಸಂ ವಸಿಷ್ಠನಪ್ತಾರಂ ಶಕ್ತೇಃ ಪೌತ್ರಮಕಲ್ಮಷಂ ಪರಾಶರಾತ್ಮಜಂ ವಂದೇ ಸುಖತಾದಂ ತಪೋನಿಧಿಂ ಶ್ರುತಿಸ್ಮೃತಿಪುರಾಣಾನಾಮಾಲಯಂ ಕರುಣಾಲಯಂ. ನಮಾಮಿ ಭಗವತ್ಪಾದಶಂಕರಂ ಲೋಕಶಂಕರಂ ಅಜ್ಞಾನಾಂ ಜ್ಞಾನವೀತೀರ್ಥಂ ವಿದ್ಯಾತೀರ್ಥಂ ವಿವೇಕಿನಾಂ ಸರ್ವೇಷಾಂ ಸುಖದಂ ತೀರ್ಥಂ ಭಾರತೀತೀರ್ಥಮಾಶ್ರಯೇ. ಶ್ರೀ 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 ಪರಮಹಂಸ ಪರಿವರಾಜಕಾಚಾರ್ಯ ಶೃಂಗೇರಿ ಶಾರದಾ ಪೀಠಾಧೀಶ್ವರರು ಜಗದ್ಗುರು ಶ್ರೀ ಶ್ರೀ ಭಾರತೀತೀರ್ಥ ಮಹಾಸ್ವಾಮಿವಾರು, ಶ್ರೀ ಶ್ರೀ ವಿಧುಶೇಖರ ಭಾರತೀ ಸ್ವಾಮಿವಾರಿ ದಿವ್ಯ ಚರಣ ಅರವಿಂದ ಮೂಲಕ ಸಭಕ್ತಿಕಂಗಾ ನಮಸ್ಕರಿಸ್ತು, ಬ್ರಹ್ಮವೈವರ್ತ ಪುರಾಣಲೋ ಖಿಲಪರ್ವಮೈನಟುವಂಟಿ ಖಿಲಪರ್ವಂಲೋ ಉನ್ನಟುವಂಟಿ ಕಾಶೀ ಕೇದಾರ ಮಹಾತ್ಯಾನ್ನಿ చెప్పుకుంటూ ఉన్నాం. 9 అధ్యాయాలైనాయి. 10వ అధ్యాయం లోనికి వచ్చాం. ఇంతవరకు మనం చెప్పుకున్న వాటిలో ముఖ్యంగా హిమాలయ కేదారం కంటే కూడా కాశీలో ఉన్న కేదారేశ్వరుడు ఎక్కువ మహిమ గలవాడు అని, అక్కడ ఒక అంశతో ఉన్నాడు ఇక్కడ 15 అంశాలతో ఉన్నాడని, అలాగే హిమాలయంలో ఉన్న రేతోదక హరపాప గౌరీకుండములు ఉన్నాయి అవన్నీ ఒకటే తీర్థం, మూడు పేర్లు ఉన్నాయి, ఇంకా చాలా పేర్లు ఉన్నాయి ఆ తీర్థానికి. ఆ తీర్థమే కాశీలో ఈ కేదారేశ్వరుడు ముందు కూడా ఉన్నది. ఆ తీర్థం కూడానే హిమాలయ కేదారంలో ఉండే తీర్థాల కంటే కూడా చాలా విశేషమైనటువంటి ఫలాన్ని ఇచ్చేటువంటిదని, ముఖ్యంగా కాశీ కేదారేశ్వరుడు ముందున్నటువంటి ఆ గౌరీకుండ ఉన్నదే హరపాప తీర్థం, రేతోదక తీర్థం, అది సర్వపాప హరమే కాక ముఖ్యంగా కాశీ నింద శివాపరాధము శివభక్తుల యొక్క అపరాధము అది దుర్నోద్యమైనటువంటి అది అది మహాపాపం, అది అది కూడా ఈ తీర్థస్నానం వల్ల పోతుందని. ఇప్పుడు చంద్రవాణ్ అనేటువంటి రాజు శివలింగాలు వీటన్నిటినీ అవజ్ఞ చేసి శివాపరాధం చేశాడు, అతని శివాపరాధము నుండి ఇక్కడ విముక్తుడైనాడు. ఇట్లా మరి గౌరీదేవి ఇక్కడ శివాపరాధం చేసింది, ఆమె ఇక్కడ విముక్తిని పొందింది. లక్ష్మీదేవి శివాపరాధం చేసింది, ఆమె విముక్తిని పొందింది. అలాగే విష్ణుమూర్తి శివాపరాధం చేశాడు, ఆయన ఇక్కడ స్నానం చేసి 12 సంవత్సరాలు ఉండి ఇక్కడ స్నానాలు చేసి సేవించి ముక్తుడైనాడు. ఇట్లా ఈ రకంగా మనం భాస్కరుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు మహాపాపి శివాలయాలు ఎన్నో ధ్వంసం చేశాడు, కాశీలోనే 100 దేవాలయాలు ధ్వంసం చేశాడు. అతడు కూడా ఈ తీర్థంలో స్నానం చేసి కేదారేశ్వరుని దర్శించి సాక్షాత్ శివ సాన్నిధ్యం పొందాడని ఆ తీర్థం యొక్క గొప్పతనాన్ని చెప్పుకుంటూ ఉన్నాం. అలాగే పరమేశ్వరుడి దగ్గర ఉండే నైగమేయుడు అనేటువంటి వాడు కూడా శివాపరాధం చేసిన కారణంగా భూమిపైకి వచ్చి క్షేమకుడు అనేటువంటి నామధేయంతో ఉంటూ, తర్వాత ఇక్కడ చివరిలో ఈ కేదార తీర్థంలో స్నానం చేసి కేదారేశ్వరుణ్ణి మరి దర్శించి అతను కూడా మళ్ళీ శివలోకానికి వెళ్ళి తన యథాస్థానంలో ఉన్నట్లుగా కూడా చెప్పుకున్నాం. అతనే పుష్పదంతుడని వెళ్ళిపోయేటప్పుడు శివ సాన్నిధ్యానికి విమానంలో వెళ్ళిపోయే ముందుగా శివుణ్ణి స్తోత్రం చేశాడు. ఆ స్తోత్ర మహిమ ప్రభావం చేత అతడు కాస్త శివలోకానికి వెళ్ళాడని కూడా చెప్పుకున్నాం. ఆ స్తోత్రమే శివమహిమన స్తోత్రం అనే పేరుతో పిలువబడుతూ ఉన్నది. నిన్న ఊరికే కొద్దిగా ప్రారంభించుకున్నాం. ఇది చాలా గొప్ప స్తోత్రం. ఆగమశాస్త్రాల్లో కూడా దీని యొక్క ప్రయోగం చెప్పబడింది. జపము అభిషేకము ఎలా చేయాలో అంటే ఇది ఒక మంత్రప్రాయమైనటువంటి స్తోత్రం అన్నమాట. ఇది దీంతో అభిషేకాలు చేయొచ్చు, జపము చేయొచ్చు, సిద్ధినిచ్చేటువంటి మంత్రరాజన్ లాంటిది ఇది. ఈ స్తోత్రం చాలా గొప్పది. శంకరాచార్య కంటే ముందువాడు ఈ పుష్పదంతుడు. అప్పటిది ఈ స్తోత్రం. ఈ స్తోత్రం పుష్పదంతుడు చేశాడు. అసలు పేరు అతని పేరు క్షేమకుడు. పూర్వజన్మలో శివుడి దగ్గర ఉన్నప్పుడు నైగమేయుడు. పుష్పముల వలె సుకుమారమైనటువంటి ఆ పదాలతో, ఆ నాలుకతో, ఆ దంతాలతో, వీటన్నిటితో స్తోత్రం చేశాడు కాబట్టి అతడికి పుష్పదంతుడనే పేరు. ఆ పుష్పజిహ్వుడని, పుష్పదంతుడని పేర్లన్నీ కూడా శివుడు అనుగ్రహించాడు. ఆ పుష్పదంతుడు రచించిన స్తోత్రం నిన్న కొద్దిగా ప్రారంభించుకున్నాం. ప్రారంభించుకొని మొదటి ఐదారు శ్లోకాలలో మనం ఏం చెప్పుకున్నామంటే, నీ మహిమని పూర్తిగా ఎవరూ తెలుసుకోలేరు, ఎంత పండితులు కూడా తెలుసుకోలేరు. అటువంటప్పుడు ఉన్నదే నిన్ను గురించి స్తుతి చేయటం అనేటువంటిది అది తగినటువంటి విషయం కాదు. అయితే ఉన్నదే ఎవరైనా వాళ్ళ బుద్ధి పరిమితిని బట్టి స్తోత్రం చేస్తూ ఉంటారు. ఇప్పుడు నేను గనక పండితులు చేసిందే నీకు తగదు, వాళ్ళే సమగ్రంగా నిన్ను గురించి వర్ణించి చెప్పలేరంటే నేను స్తోత్రం చేయడానికి పూనుకోవటం ఇది నేను అర్హుడనా అని చెప్పి అనుకోవచ్చు. మరి బ్రహ్మాదులు కూడా చేశారు కదా, వాళ్ళు కూడా నీ యొక్క సంపూర్ణమైనటువంటి తత్వాన్ని తెలుసుకోలేరు కదా. మరి వాళ్ళు చేసినప్పుడు వాళ్ళు వాళ్ళ పరిమితిని పురస్కరించుకొని, వాళ్ళ మతి యొక్క పరిమితిని దృష్టిలో పెట్టుకొని దానికి తగినట్లుగా, వాళ్ళ బుద్ధికి తగినట్లుగా, వాళ్ళ బుద్ధి వైభవానికి తగినట్లుగా కీర్తించారు. నేను కూడా నా బుద్ధి వైభవానికి తగినట్లుగా కీర్తిస్తాను అని ఆ రకంగా నన్ను నేను ఈ రకంగా నిన్ను స్తోత్రం చేయటంలో దోషమేమీ నాకు కనిపించట్లేదు. నా ప్రయత్నంలో కారణం ఏంటంటే ఎవరూ సంపూర్ణంగా నిన్ను వర్ణించలేరు, బ్రహ్మాదులే. నేను వర్ణించగలను, వాళ్ళు చేసినప్పుడు మరి నేనెందుకు చేయకూడదు. అందువల్ల ఇందులో దోషమేమీ లేదు అని మొదటి శ్లోకంలో వివరించారు. అయినా నువ్వు మనస్సుకి వాక్కులకు అతీతమైనటువంటి వాడు అంటే నువ్వు వాక్కులంటే ఇక్కడ వేదములు అనుకోండి, అవి కూడా నిన్ను చెప్పలేవు. ఉపనిషత్తులు కూడా నిన్ను గురించి చెప్పాలంటే అవి సందేహిస్తూ భయపడుతూ చెప్పినవి, నిషేధ రూపంలో నా ఇతి నా ఇతి అనేటువంటి ద్వారా చెప్పినవి. అటువంటి నిన్ను ఎవరూ కొనియాడగలుగుతూ ఉంటారు? నీకు నువ్వు నీ విషయం ఎవరికి తెలుసు? నువ్వు నిర్గుణ పరబ్రహ్మ అయినటువంటి శివుణ్ణి గురించి అంటున్నాడు. అయితే ఉన్నదే నిన్ను గురించి నీ గుణములు ఎవరికి తెలుసు? నువ్వు నిర్గుణుడివి. నీ విషయం గురించి ఎవరికి తెలుసు? అయినప్పటికీ నువ్వు భక్తులను ఉద్ధరించడం కొరకు సాకార రూపంలో వచ్చావు కాబట్టి సగుణుడుగా దానికి సంబంధించినటువంటి విషయాలను స్తుతించడానికి ఎవరు మనసుపడకుండా ఉంటారు? కాబట్టి నీ లీలలను నేను వర్ణిస్తాను. సగుణ బ్రహ్మ అయినటువంటి నీ యొక్క సాకార పరబ్రహ్మ యొక్క లీలలను నేను వర్ణిస్తాను. నిర్గుణ పరబ్రహ్మ అనేటువంటిది అది మనస్సుకు వాక్కులకు కూడా అందనిది అని చెప్పి ఆ రకంగా ప్రారంభించాడు. అయినా నువ్వు చక్కటి నీ వాక్కులు తేనెలు వలికేటువంటివి. నీ వాక్కులు అంటే వేదములు, ఆయన యొక్క వాక్కులు అంటే. మరి బ్రహ్మగారు కానీ బృహస్పతి వాళ్ళు కూడా ఆశ్చర్యం కలిగించేటువంటివి. వాళ్ళు కూడా నీ వలే, వాళ్ళు గురు దేవతా గురువు కూడా నేను నీ వలే వర్ణించలేడు. మరి అయితే నేను అటువంటప్పుడు నేను వర్ణించగలనా నీకంటే మధురంగా? నేను మరి రచించేటువంటి స్తోత్రం నీకు రుచికరం అవుతుందే? మరి ఎందుకు చేస్తున్నావయ్యా? బ్రహ్మాదులు మరి స్వరగురు అయిన బృహస్పతి వర్ణించలేనప్పుడు అంటే నీ ఏదో నాకు బుద్ధి కొలది, నీ యొక్క స్తోత్రం చేస్తే పుణ్యం వస్తుంది కాబట్టి ఆ పుణ్యం రావడం దానితో నేను పవిత్రునవుదానని చెప్పి నేను చేస్తున్నాను తప్ప నేనేదో అహంకారంతో నాకు శక్తి ఉన్నదని నిన్ను గురించి నేను స్తోత్రం చేయటం లేదు అన్నారు. నిన్న ఇవన్నీ కూడా ఒకసారి సంక్షిప్తంగా చెప్పుకున్నాం. తర్వాత నీ ఈశ్వర భావం ఉన్నదే, ఈశ్వరత్వం చాలా గొప్పది నాయన. నువ్వు సృష్టి స్థితి లయములన్నీ కూడా నువ్వే చేస్తూ ఉన్నావు. మూడు వేదములు పారము, మూడు వేదముల యొక్క స్వరూపమైనటువంటి వాళ్ళు, సత్రజస్తమో గుణములతో కూడినటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేటువంటి వాళ్ళ ద్వారా నువ్వు సృష్టి స్థితి లయములు మూడు కూడా చేస్తూ ఉన్నావు. కొంతమంది ఉన్నారే నా చార్వాకులైనటువంటి వాళ్ళు, మాటలు మాత్రం పైకి అందంగా చెబుతారు కానీ అవి నిజంగా అందమైనటువంటివి కాదు. నీ విషయంలో నువ్వు ఉన్నావా లేవా అనే సందేహాన్ని చేస్తూ నిన్ను గురించి విమర్శలు చేస్తూ ఉంటారు. అవివేకులైనటువంటి వాళ్ళు, వాళ్ళంతా జడబుద్ధులు. అయినా ఇంకా కొంతమంది ఆ జడబుద్ధులే, ఆ చార్వాకులు, ఆ నాస్తికులు, వాళ్ళు ఏమంటారా అంటే, ఇక్కడ బ్రహ్మదేవుడు ఏ కోరికతో చేశాడయ్యా ఈ సృష్టి అంతా, ఆయనకు ఏ శరీరంతో, దానికి సాధనం ఏమిటి, ఆధారంపై ఏ దేనిపైన ఏ ఆధారంపైన ఆధారం చేసుకుని సృష్టి చేశాడు ఈ లోకాన్ని అని చెప్పి మందబుద్ధులైనటువంటి వాళ్ళు ఏ అనవసరంగా కుతర్కాలు చేస్తూ ఉంటారు. నువ్వు తర్కములకు అందని వాడివి కాబట్టి ఆ కుతర్కాలను గురించి మనం పట్టించుకోవలసినటువంటి పని లేదు. వాళ్ళంతా లోకాన్ని భ్రమింపజేయడానికి ఆ రకంగా కుతర్కాలు చేస్తూ ఉంటారు. అదిగాక నువ్వు అవయవవంతమైనటువంటిది, ఈ లోకాలన్నీ కూడా, ఈ లోకాలకు ఎవడో పుట్టుకే లేదు, దీనిని అధిష్టాతే లేడు అని చెప్పి అంటారు. అధిష్టాత లేకపోతే అసలు సృష్టి ఎలా జరుగుతుందయ్యా, ఈ సృష్టి యొక్క క్రమం అంతా కూడా ఎలా జరుగుతుంది. ఇంకా వాళ్ళు ఏమంటారంటే ఈశ్వరుడు లేకపోయినా సృష్టి అనేది అది సహజంగా జరిగిపోతున్నది, అది ప్రకృతి సిద్ధం అని చెప్పి అని అంటూ ఉంటారు. ఈ 14 లోకముల యొక్క సృష్టి మరి ఈ శక్తి లేనటువంటి జీవుడు ఎలా నిర్వహించగలడు, ఎలా చేయగలడు. మందబుద్ధులు కాబట్టి వాళ్ళు ఆ రకంగా విమర్శిస్తూ ఉంటారు అని అంతవరకు నేను చెప్పుకున్నాం. త్రయీ సాంఖ్యం యోగ పశుపతిమతం వైష్ణవమితి ప్రభిన్నే ప్రస్థానే వరమిదమదఃపథ్యమితి చ ఋషీణాం వైచిత్ర్యాత్ ఋజుకుటిల నానాపథజుషాం నృణామేకో గమ్యస్త్వమసి వయస పయసాం అర్ణవైవ. స్వామి, కొంతమంది కర్మసిద్ధాంతం గొప్పదంటారు, త్రయి. కొంతమంది సాంఖ్యం, కపిలుడు చెప్పిన సాంఖ్యమే గొప్పది అంటారు. తర్వాత కొంతమంది యోగం గొప్పదంటారు, పతంజలి చెప్పినటువంటిది. కొంతమంది పాశుపత సిద్ధాంతం ఉన్నదే, పశుపతి జ్ఞానం అది గొప్పది అంటారు పాశుపతం. కొందరు వైష్ణవ సిద్ధాంతం గొప్పదంటారు. ఇట్లా రకరకాల మార్గాలు ఉన్నాయి చెబుతున్నారు, భిన్న భిన్న మార్గాలని చెబుతూ ఉన్నారు. ఎవరికి వాళ్ళే మా మార్గమే మంచిది, మాదే శ్రేష్టమైందని చెప్పి చెబుతూ ఉంటారు. ఇది మంచిది అది మంచిది అని చెప్పి చెబుతూ ఉంటారు. సహజం అలా చెప్పడంలో ఇందులో తప్పేమీ లేదు. లోకో భిన్న రుచి, అందరూ ఒక అభిరుచి ఒకే రుచితో కలిగి ఉండరు కదా, భిన్న భిన్న రుచులు కలిగి ఉంటారు కాబట్టి ఆ భిన్న వారి వారి భిన్న భిన్న సంస్కారములను బట్టి వాళ్ళు భిన్న భిన్నంగా చెబుతూ ఉంటారు. అందులో తప్పేమీ లేదు. ఎన్ని మార్గాలు ఉన్నప్పటికీ, నదులు ఎన్ని ఉన్నప్పటికీ, సముద్రంలోనికి సముద్రమే వాటి గమ్యస్థానం అయినట్లు ఈ మార్గాలన్నిటికీ గమ్యస్థానం నీవే చివరికి అని చెప్పి ఆ రకంగా మనలో అనేకత్వంలో ఏకత్వాన్ని నిరూపించారు. వీటన్నిటికి కూడా గమ్యస్థానము నువ్వే. భిన్నంగా మనం కనిపిస్తూ ఉంటాం రకరకాలుగా ఈ లోకంలో, అయినప్పటికీ మనమంతా కూడా ఒక్కటే, ఆ పరమాత్మ యొక్క, పరమేశ్వరుడు యొక్క స్వరూపమే మనమంతా అనేటువంటి భావన తీసుకొచ్చారన్నమాట.
మహోక్ష కట్వంగ పరసురజినం భస్మఫణిన కపాలంచేతి ఎత్తవ వరద తంత్రోపకరణం సురాస్త్వాంతాం వృద్ధి దదతి తో భవద్రూప ప్రణిహితాం నహి స్వాత్మా రామం విషయ మృగ తృష్ణ భ్రమయతి.
ఏమయ్యా నువ్వు ఇంత సృష్టి స్థితి లయములు చేయడానికి చూడబోతే నీ దగ్గర ఉన్న పరికరాలు ఏమిటయ్యా అంటే, ఓ ముసలిద్దు ఒకటి, గండ్రగొడ్డలు ఒకటి, ఒక ఖట్వాంగం ఒకటి, పై కర్రలాగా ఉండి పైన కపాలం ఉంటుంది, పోతే జింక చర్మం ఒకటి, సర్పాలు, తర్వాత భస్మము, కపాలము, కపాల మాలలు ధరిస్తూ ఉంటాడుగా. నువ్వు ధరించే నీ పరికరాలు చూడబోతేనే ఏమి గొప్ప పరికరాలు ఏమి నీ దగ్గర లేవు. అయినప్పటికీ నీ కనుబొమ్మలు శైలతోటే దేవతలందరూ కూడానే నడుచుకుంటూ ఉంటారు. వాళ్ళు ఐశ్వర్యాలను అనుభవిస్తూ ఉంటారు. ఊరికే దయాదృష్టి పడితే చాలు, వాళ్ళందరూ కూడా ఐశ్వర్యాలని అనుభవిస్తూ ఉంటారు. అయినాలే నువ్వు ఆత్మారాముడి నీలో నువ్వు రమిస్తూ ఉండేటువంటి వాడివి, ఈ విషయములు అనేటువంటివి ఎండమావులు లాంటివి, వీటి వల్ల ప్రయోజనమేం లేదు. ఇదంతా కూడా మీ దానివల్ల వచ్చే సుఖం కూడా శాశ్వత సుఖం కాదు, ఏదో తాత్కాలికమైనటువంటి సుఖానికే, అవి పరిమితమైనటువంటిది, క్షణిక సుఖాలకే. ఇవన్నీ కూడా ఎండమావులు లాంటివి. ఈ ఎండమావుల వంటి విషయాలను నిన్ను భ్రమింపజేస్తాయా? ఏదో మూర్ఖులైనటువంటి వాళ్ళు, జ్ఞానం లేనటువంటి వాళ్ళు, ఆత్మారాములు కానటువంటి మామూలు ప్రాణులను ఈ లోకంలో ఉన్న ఈ విషయ సుఖాలన్నీ భ్రమింపజేస్తాయి. కానీ నిన్ను భ్రమింపజేస్తావిటయ్యా, నువ్వు వైరాగ్యంతో ఉండేటువంటి వాడివి, మహాయోగులలో శ్రేష్ఠుడైనటువంటి వాడివి, వీళ్ళందరికంటే అతీతుడైనటువంటి వాడివి అని చెప్పి ఈ శ్లోకంలో చెప్పారు. ఇంకా తర్వాత ఏమంటున్నారంటే, ధ్రువం కశ్చిత్ సర్వం సకలమ పరంస్తద్ధ్రువమిదం పరో ద్రవ్యా ద్రవ్యే జగతి గదతి వ్యస్త విషయే. ఈ విడివిడిగా ఈ ప్రపంచమంతా కూడా ఈ ప్రపంచాన్ని గురించి రకరకాలుగా చెబుతున్నారు. కొంతమంది ఏమో శాశ్వతం అంటారు, ఇంకొందరేమో అశాశ్వతం అంటారు, ఇంకో కొంతమంది ఏమో శాశ్వతము అశాశ్వతము అంటారు. నేను నిజంగా వాళ్ళు చేసే వాదాలు మాత్రం చాలా ఆశ్చర్యంగా ఉన్నాయ్యా. ఓ త్రిపుర సంహారక ఆశ్చర్యం కలిగించేటట్లుగా ఉన్నాయి నాకు కూడా. నేను ఈ విషయంలో ఏమీ సిగ్గుపడకుండా నిన్ను నేను స్తుతించడానికి సిద్ధమవుతున్నాను. దీనికి కారణం ఏంటంటే, నాకు ఎక్కువగా వాచాలతో ఉన్నది, అనుకున్న దాన్ని చేసేటువంటి పట్టుదల కూడా ఉన్నది. ఆ కారణంగా వాళ్ళు ఎవరు ఏమని చెప్పినప్పటికీ సిగ్గుపడకుండా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నప్పటికీ నేను నా పంథాలో నిన్ను స్తోత్రం చేస్తున్నానయ్యా అన్నది. అంటే వాళ్ళు ప్రపంచంలో మహానుభావులు పరిశోధనలు చేసి రకరకాల సిద్ధాంతాలు ప్రతిపాదించారు. ఇంత చెప్పడం వల్ల ఆశ్చర్యంగా ఉంటుంది. కాబట్టి వీటన్నిటికీ మూలమైన భగవంతుణ్ణి మరి నేను స్తుతిస్తూ ఉన్నాను. అందువల్ల నేనేమీ సిగ్గుపడటం లేదు. వాళ్ళు ఏవైతే చెప్పారో వాటన్నిటికీ మూలము నువ్వే. నిన్ను గురించి ఈ రకమైనటువంటి ఆలోచనలు చేస్తున్నారు. తవైశ్వర్యం యత్నాత్ తద్యుపరి విరించిర్ హరిరథ పరిచ్ఛేత్తుం యాత వనల మనల స్కంధ వపుష తతో భక్తి శ్రద్ధాభర గురు గురుణద్భ్యాం గిరిశయత్ స్వయం తస్థే తాభ్యాం తవ కిమనువృత్తిర్ నఫలతి. స్వామి, ఇది ఇక్కడ బ్రహ్మ విష్ణువులు వాళ్ళ మధ్యలో జ్యోతిస్తంభంగా అవతరిస్తాడు కదా, వాళ్ళ గర్వాన్ని హరించడం కొరకు, నేను గొప్ప నేను గొప్ప అని చెప్పి అనుకుంటున్నటువంటి సందర్భంలో ఇక్కడ కథలని వివరంగా చెప్పడం కుదరదు. ఈ పురాణంలో మనం ఇంకా వెళ్ళగాక 5 రోజులేవు, మొత్తం సారం మాత్రం ప్రతి శ్లోకంలోది చెప్పుకున్నాం. జ్యోతి బ్రహ్మ విష్ణువు నేను గొప్ప అనుకుంటున్నప్పుడు జ్యోతిస్తంభంగా అవతరించారు. తర్వాత వాళ్ళేమో దాని అగ్రభాగం కనుక్కోవడానికి బ్రహ్మ హంసవాహనుడు క్రిందకి వెళ్ళాడు, వరాహ మూర్తి ఏ లోపకిన పాతాళానికి వెళ్ళాడు దాని యొక్క మొదలు కనుక్కోవడానికి విష్ణువు. తర్వాత ఆయన అగ్రము కనుక్కోలేకపోయినాడు, ఈయన పాతాళానికి వెళ్ళి మొదలు కనుక్కోలేకపోయినాడు, వచ్చి నేను కనుక్కోలేకపోయినా అని విష్ణువు చెప్పాడు. తర్వాత ఆయన మాత్రం బ్రహ్మగారు కొద్దిగా అసత్య వచనాలు పలికాడు అక్కడ. అప్పుడే వాళ్ళని బ్రహ్మని కూడా అప్పుడు బాగా ఆయన కోపం వచ్చి శిక్షిస్తాడు. తర్వాతనే వాళ్ళు మళ్ళీ స్తోత్రం చేసేటప్పటికి వాళ్ళని అనుగ్రహించావయ్యా, నీ సేవ ఎప్పుడూ వృధా కాదు అంటున్నారు. వాళ్ళిద్దరూ అహంకరించి చివరికి ఈ రకంగా భూమికి పైకి క్రిందకు వెళ్ళి నీ విషయంలో అవమానం చేసినప్పటికీ నువ్వు స్తోత్రం చేసేటప్పటికీ మళ్ళీ వాళ్ళని అనుగ్రహించావయ్యా, నీ సేవ ఎప్పుడు వ్యర్థం కాదు అని చెప్పి ఈ రకంగా ఈ స్తోత్రంలో చెప్పాడు. అయత్నాదాపాద్య త్రిభువనమవైరవ్ యతిగరం దశాస్యో, ఇక్కడి నుంచి ఆయన చేసిన లీలలు చెబుతున్నారు క్రమంగా. ఇది రావణాసురుడికి సంబంధించిన లీల చెబుతున్నాడు. అంటే ఆయన సగుణ పరబ్రహ్మగా సాకార పరబ్రహ్మగా ఆయన భగవంతుడు చేసిన పనులనే లీలలు అంటారండి. కొన్ని లీలలు చెబుతున్నారు ఈ ఒక్కొక్క శ్లోకంలో కొన్ని లీలలు. అయత్నాదాపాద్య త్రిభువనమవైరవ్యతికరం దశాస్యో యద్బాహూనభృతరణకండు పరవశాన్ శిరః పద్మశ్రేణీ రచిత చరణాంభోరుహబలే స్థిరాయా తద్భక్తే త్రిపురహర విస్ఫూర్జితమిదం. రావణాసురుడు శివభక్తుడు, ఆ శివభక్తుడి వల్ల శివుని యొక్క అనుగ్రహం చేత బాగా బలాన్ని పొందాడు. ఆ వరబలం మత్తుడైనటువంటి వాడై అతనికి అన్ని లోకాలు వశమైపోయినాయి. అయితే బలం వచ్చింది, శివుని గురించి తపస్సు చేశాడు, మంచి బలం వచ్చింది. ప్రతి వాళ్ళపైన యుద్ధం చేయాలి, భుజఖండూతి తీర్చుకోవాలని ఉన్నది, యుద్ధం చేయాలని ఆ ఖండూతి ఉన్నది దురద, అది తీర్చుకోవాలని ఉన్నది. కానీ ఈయన అనుగ్రహం చేతను ఈయన ఏ రకంగా ఆయన ఇది చేశాడంటే, రావణాసురుడు శివుణ్ణి ఆరాధించాడు. ఆరాధించేటప్పుడు ఒక పూజలో పద్మం తగ్గింది. తగ్గేటప్పటికి ఏం చేశాడు అంటే తన శిరస్సులను ఇచ్చాడు, శిరస్సులే ఇచ్చేసాడు. దశాస్యో యద్భావు నభృత రణకండో పరవశన్ శిర పద్మశ్రేణి రచిత చరణాంభోరుహబలే. ఆ పరమేశ్వరుని యొక్క పాద పద్మములైందు తన శిరస్సులను సమర్పించాడండి. ఆయన పూజకు సమర్పించాడు శిరస్సులనే పద్మములను సమర్పించుకున్నాడు. ఆ స్థిరమైనటువంటి భక్తి వల్ల అతనికి అంతటి పరాక్రమం వచ్చింది. ఏది యుద్ధం చేయకుండానే వాళ్ళందరూ వశమైనారు. అన్ని లోకాల అధిపతులు కూడా యుద్ధం చేయకుండానే, ఇంద్రాది దేవతలు వీళ్ళందరూ కూడా తపస్సు వల్లనేమో. ఎందువల్ల వచ్చింది ఇదంతా కూడా అంటే ఆయన్ని సేవించడం వల్ల ఇంతటి శక్తి వచ్చింది. ఆ వచ్చేటప్పటికి అతను ఇంకా భుజగండూతి తీరల, ఆ తర్వాత కైలాసం పనే ఎత్తడానికి ప్రయత్నం చేస్తాడు. ఇవన్నీ తర్వాత జరిగినటువంటి విషయాలు. అయితే వాళ్ళతో యుద్ధం చేసినట్లయితే భుజగండూతి తిరిగేది. నిన్ను సేవించడం వల్ల, తన యొక్క శిరస్సులనే పద్మములు నీకు సమర్పించడం వల్ల ఉన్నదే ఆ ప్రభావం చేతను, ఆ ప్రతాపం చేతను ఊరికని తమంతట తామే యుద్ధం చేయకుండానే వాళ్ళందరూ కూడా లొంగిపోయినారు. ఇదంతా ఎవరి గొప్పతనం? రావణాసురుడి గొప్పతనం కాదు. నిన్ను సేవించి శిరస్సులు ఇచ్చి శిరస్సు పద్మములు నీ పాదములకు సమర్పించే భక్తితో నిన్ను పూజించిన దాని యొక్క ప్రభావం ఇదంతా కూడా. శివుడికి అంత పరాక్రమం వచ్చిందంటే ఎదురు లేకుండా అందరూ యుద్ధం చేయకుండానే లొంగిపోయినారు అని అంటే ఇదంతా కూడా నీ ప్రభావమే స్వామి అని చెప్పి అంటున్నారు. అముష్యత్ తత్సేవా సమధిగత సారం భుజవనం బలాత్ కైలాసేపి. అముష్యత్ తత్సేవా సమధిగత సారం భుజవనం బలాత్ కైలాసేపి త్వదధి వసతౌ విక్రమయతః అలభ్యా పాతాళేప్యలస చలితాంగుష్ఠ శిరసి ప్రతిష్టా త్వయ్యాసీతు ధ్రువముపచితో ముఖ్యతి ఫలః. నిన్ను సేవించడం వల్ల శిర పద్మములు ఇచ్చి నీకు అంతటి పరాక్రమం వచ్చి సర్వలోకాలు అతనికి వశమైపోయినాయి. యుద్ధం చేయకుండానే అతని భుజఖండూతి అలాగే ఉండిపోయింది. ఈ బలంతో ఏమైందంటేనే గర్వించాడు. గర్వించి కైలాసంలో కూడా తన బలాన్ని చూపించి విక్రమిద్దామని కైలాస పర్వతాన్ని పెగలించడానికి సిద్ధమైనాడు. అప్పుడేం చేశాడయ్యా అంటే పరమేశ్వరుడు కాలి బొటనవరేలి చివరి భాగం కొద్దిగా కదిలించేటండి, పాతాళానికి వెళ్ళిపోయినట్ట రావణాసురుడు. అందువల్ల ఆ రకంగా అన్నమాట సేవిస్తే ఆ రకమైనటువంటి ఇది వచ్చాడు. అందువల్ల ఎప్పుడూ కూడానే పాతాళంలో కూడా నీడలేనటువంటి పరిస్థితి వచ్చిందయ్యా. దుష్టుడు భాగ్యం వచ్చి అదృష్టం ఐశ్వర్యం వచ్చినప్పటికీ చివరికి ఈ రకంగా తప్పుడు పనులు చేసి ఈ రకమైనటువంటి అవమానాలని పొందుతూ ఉంటాడు అని చెప్పి చెబుతున్నాడు. అహంకారంతో వచ్చేసింది. అహంకారం ఎప్పుడైతే వచ్చిందో అప్పటికి పతనం అయిపోయింది అన్నమాట. ఆ అహంకారాన్ని అణిచేసేసాడనమాట అని. యద్వృద్ధిం సుత్రామ్నో వరద పరమోచ్చైరపి సతీం అధశ్చక్రే బాణ పరిజన విధేయ స్త్రిభువన నతచిత్రం తస్మిన్ వరివసి తరి త్వచ్చరణయో నకస్మాప్యున్నత్యై భవతి శిరసస్త్వై అవసతి స్వై అవసతి. స్వామి, ఇది రావణాసురుని జయించినటువంటి లీల చెప్పారు. తర్వాత జ్యోతిర్లింగంగా బ్రహ్మ విష్ణువుల మధ్య ఆవిర్భవించినటువంటి జ్యోతిర్లింగ ఆవిర్భావం యొక్క లీల చెప్పారు. ఇప్పుడు బలిచక్రవర్తి యొక్క సంబంధించినటువంటి లీల చెబుతున్నారు. బలి కాదు, బాణాసురుడు. చాలా గొప్ప బలవంతుడు, భక్తుడు శివుడికి బాగా గొప్ప భక్తుడు. అందువల్ల ఆయన ద్వారంలో రక్షకుడుగా ద్వారపాలకుడుగా ఉండి ఆయన్ని రక్షించాడు. మరి అన్ని లోకాలను జయించాడు. వాళ్ళంతా కూడా ఆయన పరిజనులైపోయినారు. బలిచక్రవర్తికి అందరూ కూడా పరిజనులైపోయినారు. దీని అంత కారణం ఏమిటి? ఇదంతా కూడా నీ యొక్క అనుగ్రహమే కదా బలిని ఆ రకంగా అదే బాణాసురుని నువ్వు అనుగ్రహించావు అని. కాశీలోనే బాణేశ్వరలింగం ఉంది, బాణుడు స్థాపించిన లింగం, రావణాసురుడు స్థాపించిన లింగం. రావణాసురుడు చాలా గొప్ప శివభక్తుడు. రావణాసురుని గురించి కూడా ఈ కథలో వస్తుంది. ఒకప్పుడు ఆయన ప్రమథగణమే, ఆ తర్వాత విష్ణుమూర్తి దగ్గర ద్వారపాలకులుగా వెళ్ళారు, ఆ తర్వాత మళ్ళీ కైలాసానికే వెళ్తారు ఆయన గణ. ఆయన కూడా ఒక గణాధిపతి, బాణుడు కూడా తర్వాత ఒక గణాధిపతి అయినాడు. ఆ కథలన్నీ మనకు ఇతర పురాణాలలో ఉషాపరిణయం మొదలైన కథల్లో మనం బాణాసురుడి యొక్క చరిత్ర అంతా కూడా వింటూ ఉంటాం. ఇట్లా నిలోకాల్ని జయించి వాళ్ళందరినీ దాసులుగా చేసుకున్నాడంటే ఆ ప్రభావం ఎవరిది? అంతా నీ ప్రభావమే. నువ్వు ఆయన ఇంట్లో నీకు రక్షకుడుగా నువ్వు ఉండబట్టే రాక్షసులని దేవతలను జయించారంటే ఇదంతా నీ యొక్క ప్రభావం. అఖండ బ్రహ్మాండ క్షయ చకిత దేవాసుర కృపావిధేయస్య ఆసీత్ త్రినయన విషం సంహృతవత. ఇదేమిటంటే విషమును మింగ సముద్ర క్షీరసాగర మథనం చేసినప్పుడు విషాన్ని మింగేశాడు కదా, ఆ లీలను వర్ణిస్తూ ఉన్నారు. సకల్మాష కంఠే దవన కురుతేన స్త్రియమహో వికారోపి శ్లాఘ్యో భువన్న భయభంగే వ్యసనిన. చక్కనే సూక్తులు కూడా చెబుతూ ఉంటారు ఈ శ్లోకాలలో. క్షీరసాగర మథనం చేశారు, తెలిసిన కథలే, మహాభాగవతం చాలాసార్లు విన్నారుగా, వివరంగా వివరించట్లా కుదరదు అది ఇప్పుడు ఇక్కడ. అప్పుడు ఏమైంది, మొట్టమొదటి గరళం విషం పుట్టింది. లోకాలన్నిటికీ సమయం కాని సమయంలో మహాప్రళయం సంభవించే పరిస్థితి ఏర్పడింది. అప్పుడు ముక్కంటి, ఆ విషాన్ని కాస్తానే నీ దగ్గరికి తీసుకొని కంఠంలో ఉంచేసేసుకున్నావు, లోపలికి వెళ్తే లోకాలన్నీ మా ఇది దగ్ధం అవుతాయి అనేటువంటి అభిప్రాయంతో బయట ఉంటే లోకాలు, లోపల ఉంటే లోపల ఉన్నటువంటివి అన్నీ అవుతుంది, కంఠంలో ఉంచుకున్నావు. నీకు ఒక మత్స ఏర్పడింది, నీలకంఠుడు అయినావు నువ్వు, అది కూడా నీకేమీ అసఖ్యంగా ఏం లేదు, అది కూడా నీకు శోభనే చేకూరుస్తుందయ్యా. ఆ నీలకంఠత్వం కూడా నీకు శోభనే చేకూరుస్తుంది. ఆయన నీలకంఠాయ నమః అని స్తోత్రం చేస్తూ ఉంటాం మనం. నీలకంఠాయ అని నమకు అభిషేకంలో కూడా నీలకంఠ అనే పదాన్ని చేస్తూ ఉంటాం. అది లోకరక్షణ లీల అన్నమాట, ఆ లీల అనేటువంటిది విషహరణం అనేది. వికారోపి భువనములను భయం కలిగి నాశనం అవుతూ ఉంటే వాటిని రక్షించేయటం అనేది ఆయన యొక్క వ్యసనం అంట. వ్యసనం అంటే ఏంటి, ఇంకా ఏదైనా ఒక వ్యసనం వాడికి అంటే అర్థం ఏంటిది, ఒక ఆట ఎందు వ్యసనం అంటే ఇంకా దాన్ని విడిచిపెట్టి ఉండలేడు, అదంటే బాగా అభిరుచి అనమాట. ఈయన వ్యసనం ఏంటి అంటే లోకాల కష్టాలు వచ్చినప్పుడు కష్టాలలో నుంచి బయటపడవేయటమే ఆయన యొక్క వ్యసనం. ఆ వ్యసనం అయిన అటువంటి వాళ్ళకు ఉన్నదే, ఒకవేళ ఈ మత్స ఏర్పడినా అది అలంకారమే అవుతుంది కానీ దానివల్ల నష్టమేమీ లేదు, అదేమీ అశోభనేమీ కలిగించదు అన్నాడు. అసిద్ధార్థ వైవ క్వచిదపి నవ దేవాసురనరే నివర్తంతే నిత్యం జగతి యస్య విశిఖా. ఇది కామదహన లీలని ఇక్కడ ఈ శ్లోకంలో వర్ణిస్తున్నారు. సపశ్యన్నీషత్వా వితరసుర సాధారణమభూత్ స్మరహ స్మర్తవ్యాత్మా నహి వశిషు పచ్చ పరిభవ. దేవతల్లో కానీ రాక్షసుల్లో కానీ మానవుల్లో కానీ ఆ కాముని మన్మధుని యొక్క బాణాలకు వశుడు కానివాడు, ఆయన దృష్టికి చిక్కని వాడు, వశునుగా కానివాడు, కామజేత ఇంకెవడు లేడు. ఆయన బాణాలకు అందరూ కూడా వశులు కావలసిందే. నువ్వు అందువల్ల ఏం చేశాడు, ఆ కథంతా తర్వాత ఇతర పురాణాలలో వస్తుందనుకోండి, కుమారసింహం మొదలైన కావ్యాలలో కూడా వస్తుంది. సరే, ఆయనకు కుమారుడు కలగాలి, తారకాసురుడు లోకాలన్నీ నాశనం చేస్తున్నాడు, అతన్ని చంపాలంటే శివుడికి పుట్టినటువంటి కుమారుడిని నాయకత్వంగా సేనానిగా చేసుకుని వెళ్తేనే అతన్ని చంపగలుగుతారు. అందువల్ల అతనికి వివాహం అయిన తర్వాత కుమారుడు పుట్టడం కొరకు వివాహం చేసుకోలేదు. సతీదహనం అయిపోయిన తర్వాత సమాధి స్థితిలో ఉండిపోయి తపస్సు చేసుకుంటూ ఉండిపోయినాడు హిమాలయ పర్వతాలను. అతనికి వివాహం జరగాలి, కుమారుడు పుట్టాలి, తారకాసురుడు వధ కావాలి, దేవతలు రక్షింపబడాలి అందుకని చెప్పి వివాహం కావడం కొరకు పార్వతీదేవి వెళ్ళేమో హిమవంతుని కోరిక ప్రకారం చెప్పిన మాట ప్రకారం శివుడికి రోజు సేవలు చేస్తూ ఉంటే అప్పుడు వెళ్ళి మన్మధుడు ఆయన్ని బాణాలతో కొట్టబోయి చివరికి ఆయన యొక్క ముక్కంటి ఆ మూడవ కన్ను యొక్క అగ్నిలో ఆయన కాస్త రూపమే లేకుండా పోయినాడు. ఇంత అందరినీ జయించాడు, లోకంలో దేవతల్ని రాక్షసుల్ని మనుషుల్ని అందరినీ జయించాడు. నేను సర్వ విజేత ఎంతటి వాడైన ప్రతి రాక్షసుడు కానీ అందరూ కామమునకు వశుడు కానీ వాడే ఉన్నాడు మన్మధుడికి వశుడు కానీ వాడు ఒకే ఒక్కడు ఉన్నాడు, ఆయన ఎవరయ్యా అంటే పరమేశ్వరుడు. అందువల్ల ఉన్నదే, నిన్ను మామూలు ఆ దేవతలతో భావన చేశాడు, సామాన్య దేవుడు అనుకున్నాడు, చివరికి ఆ స్మరుడున్నాడే, స్మర అంటే మన్మధుడు, స్మరింపదగిన వాడే అయినాడు, అంటే రూపం లేదు, ఊరికే చెప్పుకోవడమే ఆయన గురించి. స్మర్తవ్యాత్మ అభవత్ అన్నాడు, ఊరికే స్మర్తవ్యం అంటే ఆయన ఓ ఇట్లా మన్మధుడు అని చెప్పుకోవడమే కానీ చూడటానికి రూపం లేనటువంటి వాడు అయినవాడు అని చెప్పి చెబుతూ ఇక్కడ సూక్తి చెబుతున్నారు. నిగ్రహం కలిగి ఇంద్రియాలు జయిస్తారే వాళ్ళనే ఎవరు కూడా పరాభవం చేయలేరు అన్నాడు. ఇది ఒక సూక్తి ఇక్కడ ఇందా మళ్ళీ అందించారు.
మహీ పాదాఘాతత్వరజతి సహసా సంశయ పదం పదం విష్ణోర్భ్రామ్యద్భుజ పరిహరుగ్నగ్రహగణం మూర్ధ్యౌర్దౌస్థ్యం ఆత్మనిభృత జటా తాడిత తటా జగద్రక్షాయైతం నటసి నను వామయీవ విభుత.
ఇక్కడ తాండవ అని శివతాండవ లీలని వర్ణిస్తూ ఉన్నారు. నువ్వు నాట్యం చేస్తూ భూమిపైన నీ పాదమును కొడుతూ ఉంటే భూమి అంతా కూడా అసలు ఉంటుందా ఉండదా అని సందేహంలో పడిపోతూ ఉంటుంది అంత నీ యొక్క పాదఘాతాన్ని. నువ్వు చేతులన్నీ కూడా తిప్పుతూ అటు ఇటు రెండు చేతులు తిప్పుతూ తిరుగుతూ నాట్యం చేస్తూ ఉంటే ఆకాశం అంతా కూడా భ్రమిస్తూ నువ్వు ఆ చేతులు తిప్పుతూ ఉంటే ఆ గ్రహగణం అంతా భయపడిపోతూ ఉంటుంది. ఆ చేతులన్నీ తగిలి మేమేమవుతామోనని చెప్పి ఆకాశంలో ఉన్న గ్రహాలన్నీ భయపడిపోతూ ఉంటాయి. ఇటు చేతులు ఇలా పెట్టుకుని నాట్యం చేస్తూ ఉంటాంగా చుట్టూ తిరుగుతూ ఉంటే ఆకాశం అంతా కూడా ఆ గ్రహగణాలన్నీ భయపడిపోతున్నారట.
మూర్మూర్ దౌస్థ్యం,
ఈయన నాట్యం చేస్తూ ఉంటే ఈయన జట్టలు కొట్టుకుంటున్నాయిట, స్వర్గానికి కూడా వెళ్ళి కొట్టుకుంటున్నాయిట, ఆకాశంలోకి వెళ్ళి కొట్టుకుంటున్నాయిట, అవి దుస్థితిని పొందుతూ ఉన్నాయిట ఆ రకంగా కొట్టుకొని. జగద్రక్ష అవి కూడా భయపడుతూ ఉన్నారు స్వర్గవాసులందరూ కూడా. నువ్వు ఎందుకు ఈ నాట్యం చేస్తున్నావయ్యా అంటే జగద్రక్షణ కొరకు నువ్వు చేస్తున్నావయ్యా ఈ నాట్యం, నన్ను వామయీవ విభూత. ఈ రకంగా అయితే ఉన్నదే స్వర్గం ఈ రకంగా నాశనం అవుతూ ఉంది. నీ గొప్పతనం చాలా విపరీతంగా ఉందయ్యా, లోకానికి మంచిదే కానీ జగద్రక్ష కొరకు చేసేదే కానీ చర్య మాత్రం చాలా విపరీతంగా ఉంది, వాళ్ళందరినీ భయభ్రాంతులను చేస్తున్నది అని చెప్పి ఆ రకంగా ఇందులో.
వియద్వ్యాపి తారాగణ గుణిత ఫేనోద్గమ రుచి ప్రవాహో వారామ్య,
ఇది గంగాధర లీలని వర్ణిస్తున్నారు ఇక్కడ.
పృషత లఘు దృష్ట శిరసితే జగద్వీపాకారం జలధి వలయం తేన కృతమితి నే అనేనైవ ఉన్నేయం ధృత మహిమ దివ్యం తవ వపు.
గంగా ఆకాశంలో పై స్వర్గలోకంలో నుంచి కిందకు వస్తున్నది, ఆకాశం అంతా కూడా వ్యాపించింది. ఆకాశంలో ఉండే నక్షత్రాలు తెల్లగా ఉంటాయి, వాటికంటే రెట్టింపు నురుగు వచ్చింది. ఆ ప్రవాహం అంతా అలా వచ్చింది, అంతటి ప్రవాహం పైనుంచి వస్తూ ఉంటే ఒక నీటి బిందువులాగా నీ శిరస్సులో బంధించావయ్యా.
జగద్దీపాకారం జలధివలయం తేన కృతం ఇత్వనే, తర్వాత ఉన్నదే
నువ్వు ఒక్క బిందువుని వదిలితే జల ఈ భూమి అంతా కూడా భూమిపైకి వచ్చేసేసి ఆ తర్వాత ద్వీపాకారంగా అయిపోయింది, దాని చుట్టూ కూడానే ఆ నీరే సముద్రంగా ఉండిపోయింది అని చెప్పి చెబుతున్నారు. దీన్ని బట్టే నీ శరీరం యొక్క దివ్యత్వాన్ని నీ మహిమను తెలుసుకోవచ్చు అంటున్నారు. నీ దగ్గరకు వచ్చేటప్పటికీ అంత గంగానది ఒక్క నీటి బిందువులాగా నీ జడల్లో ఇమిడిపోయింది, నువ్వు వదిలేటప్పటికీ అది మళ్ళీ వచ్చేసి ద్వీపములు ఏర్పడి ఆ ద్వీపముల చుట్టూ ఈ దేశాల చుట్టూ అది ఉండి వలయంగా ఏర్పడింది. ఇది అంతా కూడా నీ యొక్క మహిమ, ఇది యొక్క నీ శరీర ప్రభావం, నీ శరీర స్పర్శ వల్లనే ఆ రకంగా గంగకు అంత గొప్పతనం వచ్చింది అని చెప్పి దీన్ని బట్టి ఊహించుకోవచ్చు అన్నారు. త్రిపురాసుర సంహారాలు ఎలా చెబుతున్నారు, ఇవన్నీ మీకు పురాణాలు ఎప్పుడు ఉంటారు కాబట్టి ఇక్కడ అందరికీ బాగా తెలుసు.
రథక్షోణీయంత శతధృతిరగేంద్రో ధను,
త్రిపురాసుర సంహారంలో భూమిని రథంగా చేసుకున్నాడు, తర్వాతనే బ్రహ్మని మేరుపర్వతం సారథేమో బ్రహ్మగారు సారథిగా ఉన్నాడు, మేరుపర్వతం ఉన్నదే ధనుస్సుగా చేసుకున్నాడు, చంద్రుడు సూర్యుడేమో చక్రాలుగా చేసుకున్నాడు త్రిపురాసుర సంహారానికండి.
రథచరణ పాణీ శరయితి దిధక్షోస్తే,
చక్రమో అంటే విష్ణుమూర్తినేమో బాణంగా చేసుకున్నాడు.
దిధక్షోస్తే కోయం త్రిపుర తృణమాడంబర విధి,
నీకు ఆ రాక్షసుని చంపడానికి ఇంత ఆడంబరం కావాలయ్యా, నువ్వు ఒక్కసారి అనుకుంటే భస్మం చేయలేవు.
విధేయై క్రీడ్యంతో నకలు పరతంత్ర ప్రబుధియ,
అయినా వీళ్ళ ఇంతమంది సహాయం కావాలి చెప్పండి, బ్రహ్మగారిని సహాయంగా తీసుకున్నాడు, మేరు పర్వతాన్ని, విష్ణుమూర్తిని, సూర్యచంద్రుల్ని, భూమిని, ఇంతమంది సహాయం తీసుకొని ఇంత ఆర్భాటం, ఇంత ఆడంబరం, ఇంత హంగామా చేసావా త్రిపురాసుర సంహారానికి? నీకు ఇవన్నీ అవసరంటాయా? ఇవన్నీ లేకుండా నువ్వు చేయలేవు, నాకు సంస్థ జగత్తుని లయం చేస్తూ ఉంటావే, అలాంటి వాడికి త్రిపురాసుర ఆ మూడు పట్టణాలు లయం చేయడం అదొక లెక్క? ఏం లేదులే, నీ విధేయులతో కాస్త కాసేపు వాళ్ళకు కూడా భాగస్వామ్యం ఉండాలండి. వాళ్ళు ఊరికే కూర్చుంటే అంత పని ప్రభువే చేస్తే ఎట్లా? అందువల్ల వాళ్ళతో కాస్త ఆడుకోవడం కొరకు, ఆడించడం కొరకు ఈ పని చేసావు. కానీ నువ్వు ఎవరి ఎందు ఆధారం నీకు అవసరం లేదు. నువ్వు సర్వతంత్ర స్వతంత్రుడు, నువ్వు ఒక్కడివే చేయగలవు, నీకు పరతంత్రత లేదు. ఇదంతా కూడా వాళ్ళని ఆట, వాళ్ళతో వాళ్ళకు కూడా కొంత భాగస్వామ్యం కల్పించడం కొరకు నువ్వు చేసిన పని, వాళ్ళతో క్రీడించడం కొరకు చేసిన పని అన్నారు ఆ రకంగా. అది త్రిపురాసుర సంహారం చాలా కష్టమైన విషయం అండి. అవి మూడు పట్టణ బ్రహ్మను గురించి తపస్సు చేశారు. వెండిది, ఇనుము, బంగారపు పట్టణాలు ఉంటాయి, అందులో ఉంటారు. ఆకాశంలో ఎక్కడికి కావాలంటే వాళ్ళంతా త్రిపుర, ముగ్గురు అన్నదమ్ములు, ఈ మూడు పట్టణాల్లో ఎక్కడ పడితే అక్కడ ఆకాశంలో తిరగగలరు. వాళ్ళంతా కూడా మంచి ధర్మంలో, బుద్ధిలో ఉన్నటువంటి వాళ్ళు. వాళ్ళు ఏమిటంటే ఆ మూడు ఒకే లైన్లో ఉన్నప్పుడు ఒకే ఆ పరమేశ్వరుడు మానంతో కొడితేనే ఆ పరిస్థితి ఎప్పుడు రావాలి? ఈ మూడు పట్టణాలు విడివిడిగా ఉంటాయి, ఒకే లైన్లో రావాలి. అప్పుడు కొడితేనే అది పరమేశ్వరుడు, కాముణ్ణి జయించిన వాడు కొడితేనే ఒకే దెబ్బతో ఒకే బాణంతో సంహరించాలి. ఆ ఘటన వస్తుంది అంత తేలికే. అందువల్ల దాన్ని అప్పుడు ఈయన తప్ప ఇంకెవరు సాధ్యం కాల. క్రతవు సుప్తే జాగ్రత్, ఇది త్రిపుర సంహారాలు ఇలా చెప్పారు. క్రతవు సుప్తే జాగ్రత్ త్వమసి ఫలయోగే క్రతుమతాం కుకర్మ ప్రధ్వస్థం బలతి పురుషారాధనమృతే. యజ్ఞం అయిపోయింది అనుకోండి, ఇది దక్షుడు యొక్క దక్ష యజ్ఞ ధ్వంసలీల ఇప్పుడు చెప్పబోయేది. యజ్ఞం అయిపోయిన తర్వాత యజ్ఞం చేసిన ఆయన యజమాని అంటాం. వాళ్లకు ఫలం ఇవ్వడంలో యజ్ఞ ఫలప్రదాత శివుడు. నువ్వు సిద్ధంగా ఉంటూ ఉంటావు, ఏమాత్రం ఇందులో ఏమర్పాటు ఉండదు, రెడీగా ఉంటూ ఉంటావు. నీ యొక్క ఆరా పురుషుడు అంటే పురమనందు సేయించేవాడు, మన ఎందు ఆత్మరూపంలో ఉండేటువంటి వాడు, నీ యొక్క ఆరాధన చేయకుండా యజ్ఞం ధ్వంసమైన యజ్ఞం ఫలిస్తుందే చెప్పండి. నీ ఆరాధన చేయకపోతే ఏమవుతుంది? యజ్ఞం ధ్వంసం అవుతుంది. ఆ ధ్వంసం ఫలిస్తుందే, వాడికి యజ్ఞఫలం ఎలా అందుతుంది? నువ్వేమో యజ్ఞానికి అందుకని దక్షుడు నిన్ను ఆరాధించలా, పిలవలా, ఆ కథంతా మీరు భాగవతంలో విన్నారు. అందువల్ల ఉన్నదే, నువ్వు ఫలప్రదాతవి కాబట్టి ఈ విషయం అందరూ కూడా మనస్సులో ఉంచుకొని మన శాస్త్రం పైన నమ్మకం, విశ్వాసం ఉంచి యజ్ఞం చేసేవాళ్ళు క్రతువుని కనుక చక్కగా సమగ్రంగా చేసినట్లయితే శివుణ్ణి కూడా ఆహ్వానించి తప్పనిసరిగా నువ్వు వాళ్లకు యజ్ఞఫలాన్ని ఇస్తూ ఉంటావు. ఎవరు కూడా మరిచిపోకూడదు, అందుకే ఆయన అంత పని చేసింది. ఏది మళ్ళీ ఈశ్వరుణ్ణి ఆరాధించకుండా ఎవరు ఉండరు, అందుకని ఆ రకంగా చేశాడు. నిన్ను కనుక అందరినీ చక్కగా విధి ప్రకారం చక్కగా చేసినట్లయితే యజ్ఞఫలాన్ని నువ్వు చక్కగా ఇస్తావయ్యా అన్నాడు. ఏం సామాన్యుడా దక్షుడు, ప్రజాపతుల్లో ఒకడు, ప్రజాపతులందరికీ నాయకుడు అండి అతన్ని. ఆ రకంగా కూడా అతన్ని చేశారు, శివుడికి అల్లుడు కాబట్టి బ్రహ్మగారు ఆ రకంగా చేశాడు. బ్రహ్మగారి క్రియా దక్షో దక్ష, నువ్వు ఏ పని చేయాలన్నా సమర్థుడు, పేరులోనే దక్షత ఉన్నవాడు దక్షుడు. క్రతుపతి రధీజస్తను భృతాం, కర్మకాండ చేయటంలో బాగా సమర్థుడు అతను, ప్రజాపతి అతను, స్వయంగానే ప్రజాపతులకు నాయకుడు. ఋషీణం ఆతిథ్యం, ఋత్విక్కులు ఎవరయ్యా అంటే ఋషులండి, సామాన్యులు కాదు, ఋషులందరూ అక్కడ ఋత్విక్కులుగా ఉన్నారు. శరణద సదస్య సురగణ, ఓ శరణదా, శరణ పొందిన వాళ్ళకి అనుగ్రహించేవాడు. సదస్యులందరూ దేవతలందరూ సదస్యులు, ఆ సభలో ఉన్న వాళ్ళందరూ దేవతలందరూ ఉన్నారు. విష్ణువు, బ్రహ్మ వచ్చి మధ్యలో వెళ్ళి మళ్ళీ తర్వాత వస్తాడనుకోండి చివరిలో, ఇంద్రాది దేవతలు అందరు, లోకపాలకులు వాళ్ళందరూ ఉన్నారు అక్కడ, కశ్యపాదులు అందరూ ఉన్నారు. స క్రతుభ్రంశత్త క్రతుఫల విధానం వ్యస అయినప్పటికీ యజ్ఞం భ్రష్టం అయిపోయింది. కారణం ఏమిటయ్యా అంటే క్రతుఫలాన్ని ఇచ్చేటువంటి నిన్ను గౌరవించలేదు. ధ్రువం కర్తు శ్రద్ధ విధురమభిచారాహి ముఖా, శ్రద్ధ లేకుండా యజ్ఞాలు చేస్తే విధి ప్రకారం చేయకుండా దానివల్ల ఇలాంటి అభిచారాలే కలుగుతాయి అని చెప్పి దక్షుడికి కలిగినట్లే కలుగుతుంది అని చెప్పి చెప్పారు. ప్రజానాథం నాథ ప్రసభమభికం స్వం దుహితరం, ఇప్పుడు ధర్మరక్షణ పరాయణుడైన వేదంలో చెప్పిన ధర్మాన్ని ధిక్కరిస్తే బ్రహ్మని కూడా విడిచిపెట్టాడు ఆయన. ఆ కథ ఇప్పుడు ఈ శ్లోకంలో కొద్దిగా చెప్పుకున్నా ఇవాళ రేపు పూర్తిగా మనకు ఈ కాశీ కేదార మహత్యంలో వస్తుంది. బ్రహ్మగారు తపస్సు చేశాడు అమ్మవారిని గురించి విద్యాశక్తి కావాలని, ఆమె ఒక అనుగ్రహించింది సరస్వతి, ఆమె నాలుక నుండి ఆవిర్భవించింది, ఆమె బాగా సౌందర్య రాశి, ఆమెనే కామించి నాడు ఆమె ఇది ధర్మం కాదని చెప్పి చెబుతుంది కుమార్తెను బలాత్కరించడం, కానీ ఇతను వినకుండా బలాత్కరించడం చేసేటప్పటికీ ఆమె కాస్త పరిగెత్తింది భయంతో. పరిగెత్తేటప్పటికీ తను మృగరూపం ధరించి పరిగెత్తింది, మృగీ రూపం, ఈమె కూడా మృగరూపం ధరించి వెంటబడ్డాడు. అప్పుడు పార్వతీదేవి, చూడబయ్య ఏం చేస్తున్నాడు బ్రహ్మ, ధర్మానికి విఘ్నం కలగజేస్తున్నాడు, మన యొక్క ధర్మానికి ధర్మ విరుద్ధమైన చేస్తున్నాడు, ఆయన శిక్షించి మళ్ళీ రక్షించు అన్నది ఆ దయా స్వభావరాలు కాబట్టి. వెంటనే పరమేశ్వరుడు ఆదికిరాత లీలన్నమాట, ఆది కిరాతుడుగా తర్వాత కూడా వచ్చాడుగా అర్జునుడిని పరీక్షించడానికి, కిరాతుడుగా చాలాసార్లు ఆయన కిరాతుడుగా వచ్చాడు, అందువల్లనే ఆదికిరాత లీలన్నమాట ఇది. అప్పుడు నువ్వు వచ్చి ఆ బ్రహ్మను నువ్వు శిక్షించావు, ఇప్పటికి కూడా ఇదే ఆ శిక్షించి అతన్ని మళ్ళీ తర్వాత కథ అంతా తర్వాత వస్తుంది వివరంగా మనకు ఇవాళ రేపు, అతన్ని మళ్ళీ తర్వాత అనుగ్రహించావు, ఇప్పటికి కూడానే ప్రశాంతం అతను భయపడి పరిగెత్తుతూ ఉన్నాడు, నువ్వు కిరాతులవై వెంటబడ్డాడు, ఆయన మృగమై పరిగెత్తుతున్నాడు, ఆయన వెంట నువ్వు పడ్డావు, ఇప్పటికి కూడానే ఆ దృశ్యం ఇప్పటికి కూడా ఆకాశంలో ఉన్నది చిరస్థాయిగా అంటున్నాడు ఆయన. బ్రహ్మగారు ఇప్పటికి కూడా మర్చిపోలేదు ఆకాశంలో ఈ దృష్టాంతం ఇప్పటికీ మనకు కనిపిస్తున్నది. ఎందువల్ల అంటే ఇక్కడనే రోహిత్ భూతాం అన్నాడు, మృగి లేడీ అయింది కదా ఈమె, ఎవరు ఈ సరస్వతి మృగి రూపం ధరించింది కదా, దాన్ని ఇక్కడ రోహిత్ భూతాం అన్నాడు, రోహి ఆ మృగి ఆడ లేడిని. అందువల్లనే ఇక్కడ మృగశీర్ష నక్షత్రం ఉన్నది మనం, అశ్వని భరణి కృత్తిక రోహిణి, రోహిణి నక్షత్రం నాలుగవది ఆ లేడి, తర్వాత రెండవది దాని తర్వాత నక్షత్రం చూడండి ఏముంటుందో ఆకాశంలో, ముందు రోహిణి ఉంటుంది, రోహిణి తర్వాత మృగశిర ఉంటుంది, శిరస్సు ఉంటుందన్నమాట మృగము యొక్క శిరస్సు, అది బ్రహ్మ శిరస్సు అన్నమాట దానికి గుర్తు. ఆ రోహిణి నక్షత్రం ఉన్నదే ఆడులేడికి గుర్తు, దాని పక్కనే ఉంటుంది ఇది వెంటబడుతున్నట్లు అనమాట, ఈ శీర్షం మాత్రమే కనిపిస్తుంది మృగశిర. ఆ తర్వాత మృగశిర ఆర్ద్ర, ఆర్ద్ర అంటే ఏంటో శివుని బాణం అన్నమాట, శివుడి యొక్క నక్షత్రం కదా, శివుని యొక్క తేజస్సు అది, ఆ దృశ్యం ఇప్పటికి కూడా అట్లా ఉంటూ ఉన్నది ఆకాశంలో అని చెప్పి చెబుతున్నారు నువ్వు ధర్మరక్షణ పారాయణుడు అని. స్వలావణ్యాశంసాధృతనుషమన్నాయతృణవతు పురం పురఃపృష్టం దృష్ట్యా పురమదన పుష్పాయుధమపి యది స్త్రైణం దేవి యమనిరత దేహార్ధఘటనాత్ అవైతి త్వామద్ధా భత వరద ముగ్ధా యువతయః. నువ్వు ఎవరికి వశమయ్యేవాడి కాదు, నువ్వు ఇంద్రియ జేత ఆడ స్త్రీలోలుడవు కాదు అని చెప్పి చెబుతున్నాడు. అయితే ఏంటంటే ఎందుకు ఆమె అనుకున్నదంటే, మొదట్లో ఆమె తన అందం బాగా ఉన్నది, నేను వెళ్ళి సేవ చేస్తుంటే నన్ను చూసి పరమేశ్వరుడు నన్ను ఆకర్షితుడై నన్ను వివాహం ఆడతాళ్ళే అని చెప్పి అనుకున్నది, స్వలావణ్య శంస అని అనే భావంతో ఆమె ఉన్నది, అందువల్ల ఉన్నది. పుష్పాయుధుణ్ణి కూడా మన్మధుణ్ణి కూడా ఒక్క క్షణంలో నువ్వు గడ్డి పొరచలాగా ఆయన దగ్ధం చేశాడు. అయితే ఆమె అనుకుంటూ ఉంటుంది నన్ను అర్ధ శరీరంలో నాకు సగభాగం ఇచ్చాడు కదా ఈయన స్త్రీలోలుడు అని చెప్పి నేను అనుకుంటూ ఉంటుంది, కానీ నువ్వు మన్మధుణ్ణే దగ్ధం చేసినటువంటి వాడు స్త్రీలోలుడు ఎలా అవుతావయ్యా, అందువల్ల నువ్వు ఆమె లావణ్యాన్ని చూచి ఆ రకంగా నువ్వు ఆమెను అర్ధ శరీరంలో భాగం ఇవ్వలేదు, నువ్వు మన్మధుణ్ణే జయించావు కదా, ఏంటంటే ఆడవాళ్ళు అమాయకులయ్యా అందువల్ల వాళ్ళు అలా అనుకుంటున్నారులే, నువ్వు స్త్రీలకు లొంగేవాడివి కాదు అని చెప్పి శ్లోకంలో చెప్పారు. శ్మశాని శ్వాక్రీడా స్మరహర పిశాచ సహచరా చ
சிதாபஸ்மாலேபஸ்ரகபி நிருகரோடி பரிகர அமங்கல்யம் சீலம் தவ பவது நாமைவமகிலம் ததாபி ஸ்மர்த்ருணம் வரதா பரமமங்களமபி. நீ உண்டேதேமோ ஸ்மசானంలో ஆடுகொண்டு உண்டாவு, பிசாச்சாலு நீ சகச்சருலு, சிதாபஸ்மேமோ நீ பூசுகொண்டு உண்டாவு, நீ மெல்லோ வேசுகொண்டேதேமோ மானவுல யொக்க கபாலாலு புர்ரெலு, நீ நடத்த சீலமந்தா அமங்களகரமைந்தி, நீ பேரு மாத்திரம் உண்டே ஸ்மரிஸ்தே சாலு வாழ்க்கு பரமமங்களம் கலுகுத்து உண்டுந்தையா. அந்தவல்ல நீ உனதே வரமுலந்தரிக்கி இஸ்தூ உண்டேட்டுவண்டி வாடிவி நீ நாமஸ்மரண சேத்தனை ஆர இஸ்தூ உண்டாவு. அது நீ சாலா நிராடம்பரங்க உண்டு உண்டாவு. நீக்கு சமஸ்தம் ஒகட்டே கதா, நீ இக்கடேட்டி அதேட்டி ஏது நீவு காது கனக நீ அந்தட்டா வியவரிஸ்தாவு. மல்லா ஆயனக்கு ஸ்மசானம் ஸ்மசானம் காது. அந்தவல்லே நீக்கு அன்னி ஒகட்டே சர்வமும் ஒகட்டே அனி ஸ்லோகம்ல பாவனை செப்பார். மனப்பிரச்சித்தே சவிதம் அவதாயத்த மருதா பிரஹுஷ்யத்ரோமாண பிரமதசலிலோத்சங்கிதத்ருஷா யதாலௌக்ய ஆக்லாதம் ஹ்ரதைவ நிமஜ்ய அமிருதமயே ததத்யந்த சத்வ கிமபி யமினஸ் தத்கில பவான். மனசு தீசுகொனெள்ளி பயட திருகுத்து உண்டுது. மன மனசந்தா கூட பயட பாக்ஷ பிரபஞ்சம் மீது திருகுத்து உண்டாய். மன மனசு யொக்க இதந்தா கூட பயட உண்டே திருஷ்யால மீது, திருஷ்ய பிரபஞ்சம் மீது. ఈ మనస్సును మళ్ళించాలి లోపలికి, ప్రత్యక్షిత్తమునకు మళ్ళించాలి, లోపలికి మళ్ళించాలి. మనస్సును ఏకాగ్రం చేయాలి, ప్రాణాయామం చేయి, ప్రాణాయామాదులు ఇవన్నీ చేయాలి. యోగం అన్నమాట ఇవన్నీ కూడా, ఆసన ప్రాణాయామము ఇవన్నీ కూడా, ప్రత్యాహారము ఇవన్నీ, ధ్యానము సమాధి ఇవన్నీ. అప్పుడు ఆ రకంగా గనక నిన్ను ధ్యానం చేసినట్లయి చేసినటువంటి వారై యోగులైనటువంటి వారు ఉన్నదే సంతోషంలో తో నిన్ను చూస్తారు. వాళ్ళ శరీరం అంతా కూడా పులకించిపోతుంది ఆహ్లాద ఆనంద సముద్రంలో, సాగరంలో ఆనంద అమృత ఆనందామృత సాగరంలో వాళ్ళందరూ కూడా అమృతమయమైన ఆ సాగరంలో మునుగుతూ ఉంటారు యోగులు. మనస్సును అంతర్ముఖం చేసి నీలో ఐక్యం చేసి వాళ్ళంతా కూడా ఆనందామృత సాగరంలో మునుగుతూ ఉంటారయ్యా. ఆ తత్వం ఎవరనుకున్నావు, నువ్వేనయ్యా, నిన్నే వాళ్ళు దర్శించేది అన్నాడు. తమ నువ్వు సర్వము అంటున్నాడు, సర్వం నువ్వే, శివమయం సర్వం జగత్ అన్నమాట. సూర్యుడు కానీ చంద్రుడు కానీ, సూర్యుడివి నువ్వే, చంద్రుడివి నువ్వే, వాయువు నువ్వే, అగ్ని నువ్వే, నీరు నువ్వే, ఆకాశము నువ్వే, భూమి నీవే, ఆత్మ అంటే యజమాని నీవే. అంటే పంచభూతాలు, సూర్యుడు చంద్రుడు, యజమాని అంటే మా ఆత్మ, ఇవన్నీ నువ్వే. పరిచ్ఛిన్నామేవం త్వయి పరిణతాభిభ్రతుగిరం న విద్మస్తత్వం వయమేహతు యత్వాం న భవసి. ఇట్లా భిన్న భిన్న రూపంలో నువ్వు ఉంటూ ఉంటావు కానీ పరిచ్ఛిన్నంగా పరిణమించి ఒకే ఒకటే తత్వం ఇన్ని రకాలుగా పరిణమించింది. వాళ్ళకు తెలియదు లేవయ్యా, నువ్వు ఏది కావు, సర్వము నువ్వే అన్నాడు. ఒక సూర్యుడు చంద్రుడు ఏంటి, అన్నీ నువ్వేను, అదే ఏమిటి, సర్వము నువ్వే కదా, అంతా శివమయమే కదా అంటున్నాడు. త్రయీం తిస్రో వృత్తి త్రిభువన మధోతి త్రీనపి సురాన్ అకారాజ్యైర్ వర్ణై స్త్రిభిరవిదధత్ తీర్ణ వికృతి తురీయం తే ధామధ్వనిభిరవరుంధానమణుభి సమస్తం యస్తం త్వాం శరణద గృణాచ్యోమితి పదం. అకార ఉకార మకార నాద బిందు ఇవన్నీ కలిస్తే ఓం అనేటువంటి పదం అవుతుంది. ఈ మొదటి మూడు కూడా ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం ఇవన్నీ అవుతాయి. ఋగ్వేదుర్ అధర్వణ వేదాలు ఇవన్నీ అవుతూ ఉంటాయి, సా మూడు వేదాలు. అలాగే సృష్టి స్థితి లయాలు, అలాగే స్వర్గ మత్స్య పాతాళు, ఈ మూడు లోకాలు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వీళ్ళంతా ఉన్నారు. ఈ అకార ఉకార మకారాల్లో వీళ్ళందరూ కూడా మనకు చెప్పబడుతూ ఉంటారు. వీళ్ళందరి పైన ఉన్న నాద బిందువులు ఉన్నారే, ఆ తురీయం ఉన్నదే అర్ధమాత్ర రూపంలో ఉంటుంది. ఆ తురీయం ఎవరయ్యా అంటే ఇలా ఓం అనే పదం ఏర్పడుతుంది. ఓములో ఇన్ని ఉన్నాయి, అకార ఉకార మకార నాదబిందు. ఆ తురీయం ఈ మూడింటి పైవాడివి నువ్వు. ఈ త్రిమూర్తుల కంటే, ఈ త్రిగుణముల కంటే, ఈ త్రీతో ఉన్నటువంటి మూడు వేదముల కంటే, మూడు గుణాల కంటే, వీటన్నిటికంటే పైన ఉండేటువంటి వాడివి నువ్వు. వీటన్నిటి త్రిగుణాతీతుడు, వీళ్ళందరికీ అతీతమైనటువంటి వాడి ఆ ఓం ఉన్నదే. ఓమిచ్చే కాక్షరం బ్రహ్మ, ఆ ఓంకారం నువ్వేనయ్యా అని చెప్పి ఇందులో చెప్పుకుంటూ వచ్చారు. తర్వాత తర్వాత శ్లోకంలో భవశ్శర్వో రుద్ర పశుపతిరథోగ్రస్సహమాన్ తథా భీమేశానావితి యధానాష్టకమిగతో. ఇవి చాలా శివుడికి ఇష్టమైనటండి, అందుకే అభిషేకం చేసేటప్పుడు ఈ నామాలతో పూజ చేస్తూ ఉంటారు. భవ శర్వ రుద్ర, చూడండి 8 మొత్తం బాగా గుర్తుంచుకోండి. భవ శర్వ రుద్ర పశుపతి ఉగ్ర మహాను భీమ ఈశ, ఈ 8 పేర్లండి. దేవా నువ్వు ఈ పేర్లతో ప్రఖ్యాతిగాంచావయ్యా అన్నాడు. ఈ 8 పేర్లతో నువ్వు బాగా, అంటే ఇప్పుడు ఈ భవ అనే పేరుతో సృష్టి చేస్తూ ఉంటాడు అట్లా అన్నమాట. అట్లా ఈ పనులన్నీ కూడా నీ పైన చెప్పినటువంటి 8 ఉన్నాయి చూశారు అష్టమూర్తులు, అష్టమూర్తులకు ఇవే వేరే పేర్లండి ఇవి. శర్వ లయ, ఇది మామూలుగా రక్షించేవాడు. రుద్ర అంటే లయం చేసేటువంటి వాడు. మనకు జ్ఞానం ఈ పశుపతి అంటే మనం ఏ పూజ చేసేటప్పుడు కూడా ఆ 8 8 కూడా ఈ పేర్లు ఉన్నాయి ఆయనకు, దానికి సంకేతంగా. అందుకే మనం పూజ చేసేటప్పుడు భవాయ దేవాయ నమః, శర్వాయ దేవాయ నమః, రుద్రాయ దేవాయ నమః, పశుపతయే దేవాయ నమః, ఉగ్రాయ దేవాయ నమః, మహతే దేవాయ నమః, భీమాయ దేవాయ నమః, ఈశానాయ దేవాయ నమః అంటూ ఉంటాం. ఇవి ఆయనకు చాలా ఇష్టమైన పేర్లు. వీటన్నిటిలో ఆయన ప్రత్యేకించి ఆ పంచభూతాలు, ఆ సూర్యచంద్రులకు, ఆ పేర్లకు ఇవన్నీ కూడా సంకేతాలన్నమాట. 8 ప్రియాయ అస్మై నామ్నే ప్రణిహిత నమస్యోస్మి భవతి. ఈ నామములు నీకు చాలా ప్రియమైనవయ్యా, ఇటువంటి నామములతో కూడిన నీకు నమస్కారం చేస్తున్నానయ్యా అన్నాడు. నమో నేధిష్టాయ ప్రియదవా దవిష్టాయ నమో నమశ్చోదిష్టాయ స్మరహర మహిష్టాయ నమః. నమో వర్షిష్టాయ త్రినయన యవిష్టాయ నమో నమః సర్వస్మైతే తదిదమితి సర్వాయ నమః. ఏమయ్యా నువ్వు నేధిష్టాయ, ఇది నమ్మకంలో ఉన్నటువంటివన్నీ ఇక్కడ కొన్ని పదాలు వస్తున్నాయి. నమో నేధిష్టాయ, నువ్వు అందరికీ మాకు దగ్గరగా ఉండే నీకు నమస్కారం అయ్యా. దవిష్టాయ, దూరంగా ఉండే నీకు నమస్కారం అయ్యా. అలాగే నమో నమ క్షోధిష్టాయ, క్షుద్రమైన రూపంలో ఉంటే అణోరణియాన్ ఆ రూపంలో ఉండేటువంటి నీకు నమస్కారం అయ్యా. మహిష్టాయ, బృహతో బృహత్ అంటామే, బృహత్ అన్నిటికంటే గొప్ప భూమా అంటారు ఆయన, అందరికంటే గొప్ప రూపం, అందువల్లనే అటువంటి నీకు నమస్కారం అయ్యా. బృహత్ రూపి అయిన నీకు నమస్కారం అయ్యా. తర్వాతనే నమో వర్షిష్టాయ, వర్షం అంటే సంవత్సరం, నువ్వు వృద్ధుడవైన వృద్ధరూపుడవైన అందరికంటే పెద్దవాడి, నీకు అలాంటి నమస్కారం అయ్యా. నమో యవిష్టాయ, యువకులలో నువ్వు అందరికంటే యువకుడివి, అటువంటి నీకు నమస్కారం అయ్యా. అలాగే ఇవన్నీ కూడా చివరికి నమో నమ సర్వస్మై, నువ్వు అన్నీ నువ్వేనయ్యా. సర్వస్మై, సర్వనామం చెబితే ప్రణవం అన్నిటికీ వస్తుంది. నమో నమ సర్వస్మై, అన్నీ నువ్వేనయ్యా. తదిదం ఇది సర్వాయ నమః, అటువంటి నీకు సర్వాయ, అటువంటి సమస్తము నీవైనటువంటి నీకు నమస్కారం అయ్యా. బహుళ రజసే విశ్వోత్పత్తౌ భవాయ నమో నమః. ఈ పేర్లు ఎందుకు వచ్చినాయో ఇక్కడ చెబుతున్నారండి, కొన్ని పేర్లు చెబుతున్నారు ఆయనకి ఎందుకు వచ్చినాయో. రజోగుణం బాగా ఉన్నప్పుడట ఆయన భవుడు అనే పేరుతో పిలువబడతాడట, సృష్టి చేస్తాడనమాట. సృష్టి చేసే కార్యం ఆయన, భవ అంటే పుట్టుక, సృష్టి. అందువల్ల అనే బహురజసే, బాగా రజోగుణంతో ఉండి నువ్వు భవుడనే, అప్పుడు భవుడవై ప్రపంచాన్ని ఉత్పత్తి చేస్తూ ఉంటావు. ప్రబల తమసే తత్సంహారే హరాయ నమః. శివుడికి హరుడు అని పేరుంది, ఏం చేస్తాడు, లయం చేస్తాడు. అప్పుడేంటి, తమో గుణం కావాలి బాగా, గొప్ప తమస్సు, మామూలు తమో గుణం కాదు, ప్రబలమైన తమో ఘనంతో నువ్వు ఏం చేస్తూ ఉంటావంటే లయంలో నువ్వు హరుడు అనే పేరుతో పిలువబడుతూ ఉంటావు. జనసుఖ కృతే సత్వోద్రిక్తే, సత్వగుణం బాగా అతిశయిస్తే అప్పుడు నువ్వే విష్ణువు. అప్పుడు ఏ రూపం అంటే మృడాయ, మృడు అంటే ఆనందం కలిగించేవాడు, ఆనంద స్వరూపుడు. నువ్వు ఆ రకంగానే జనమునకు సుఖం కలిగించే సమయంలో నువ్వు మృడుడు అవుతూ ఉంటావయ్యా, నీకు మృడా అని పేరున్నది. ఆనంద స్వరూపుడు, అందరికీ జగత్తుకు ఆనందం కలిగజేస్తాడు. ప్రమహసి పదే నిస్త్రైగుణ్యాయ శివాయ నమో నమః. ఈ 3 పైన ఉన్నటువంటి ఉన్న స్థానంలో నీకు అసలు గుణములే లేవు కాబట్టి అప్పుడు నిన్ను శివుడు అంటారయ్యా అని ఈ రకంగా నామములకు అర్థం చెప్పారు. కృష పరిణతి చేత క్లేశవస్త్యం క్వచేదం క్వచితవ గుణశివోల్లంఘిని శిష్యద్రుద్ధి ఇది చకిత మమందీకృత్య. మాం భక్తి రాధా భక్తిర్ భక్తి ఆధాత్ వరద చరణయోస్తే వాక్య పుష్పాపహారం. స్వామి, వరదా నువ్వు వరములు ఇచ్చేటువంటి వాడా. ఈ మనస్సు చాలా దీని పరిమితి తక్కువ. అలాంటి ఈ మనస్సుతో ఉందే కృషించి రకరకాల, ఒక స్థిరంగా ఉండదు, చంచలమైంది, రకరకాల పరిణతి చెందుతూ ఉంటుంది. కృషి పరిణతి చేత మరి అటువంటి కష్టాలకు తెచ్చు పెట్టుకుంటూ ఉంటుంది ఈ మనస్సు రకరకాలుగా చంచలమైన స్వభావంతో. అటువంటి ఈ మనస్సు ఎక్కడ గుణములకు అందనటువంటి వాడు, గుణాల పరిధులకు అధిగమించినటువంటి నీ బుద్ధి ఎక్కడ, నీ ఐశ్వర్యం ఎక్కడ? నేను చాలా భయపడుతూనే నా యొక్క మందత్వాన్ని నేను కాస్త విడిపి వదిలేసేసి నీ పాదములకు నా వాక్యములనే పుష్పాలహారం నేను సమర్పించుకుంటున్నాను అన్నాడు. వాక్య పుష్పాపహారాన్ని సమర్పించుకుంటున్నానయ్యా. అసిత గిరి సమం స్యాత్, నీ చరిత్ర ఎవరు వ్రాయగలరు అసలు చెప్పండి? ఒకవేళ సరస్వతీదేవి వ్రాస్తే వ్రాయవచ్చు, అది కూడా ఆమె కూడా సంపూర్ణంగా రాయాలి. ఆమె కూడా ఎలా రాయాలి? నీ గుణాలు రాయాలంటే ఓ తెల్లకాగితం ఏదో కావాలి కదండి, తాటాకో పూర్వం ఈ భూమిని తెల్లకాగితంగా తీసుకోవాలి. ఈ భూమండలం అంతా ఒకటి ఆమె తీసుకొని ఇంకా ఏం చేయాలి? కలం పెన్ను కావాలిగా. పెన్ను ఏం కావాలంటే కల్పతరం, కల్పవృక్షం యొక్క కొమ్ముని కలంగా తీసుకోవాలట. పోతే సీరా కావద్దండి. ఏం చేయాలి అంటేనే నీలపర్వతంతో సమానంగా, నీలపర్వతంతో సమానమైన కాటుక ఉండాలి. అప్పుడు ఉంటే మరి పాత్ర కావాలిగా, ఈ కాటుకని ఈ సీరా పోయడానికి ఒక పాత్ర కావాలిగా, సముద్రం పాత్రగా తీసుకోవాలి. నీలపర్వతం లాంటి కాటుకని ఆ పాత్రలో పోయాలి. తర్వాత కల్పవృక్షపు శాఖని కొమ్మని కలంగా తీసుకోవాలి. భూమిని తెలకాయితంగా తీసుకోవాలి. సరస్వతీదేవి కనుక వ్రాస్తే తదపి తవ గుణానాం ఈశపారం నయాతి, అప్పటి కూడా నీ గుణములు పూర్తిగా వ్రాయటం సాధ్యం కాదు. నేనేం వ్రాయగలను నిన్ను గురించి? నువ్వు అన్ని గుణాలు కలిగినటువంటి వాడివి అని చెప్పి ఈ రకంగా అసుర సురముని ఇంద్రైరచితశ్చందుమౌళే గ్రథిత గుణమహిమ్నో నిర్గుణశ్చేశ్వరస్య సకల గుణవరిష్ఠ పుష్పదంతాపిధానో రుచిర రుచిరమల అమల రుచిరం అలఘు వృత్తై స్తోత్రమే తచ్చకార. నువ్వేమో దేవతల చేత, రాక్షసుల చేత, మహర్షుల చేత పూజింపబడుతూ ఉంటావు. శాస్త్రములన్నీ నిన్ను కొనియాడుతున్నాయి, వేదశాస్త్రములన్నీ. అటువంటి మహిమతో గుణాలతో నువ్వు విరాజిల్లేటువంటి వాడివి, చంద్రశేఖరుడవు నువ్వు. అంతే, తర్వాత నిర్గుణమైనటువంటివి. నీ యొక్క స్తోత్రాన్ని అంటే ఇటు సగుణ బ్రహ్మను, ఇటు సాకార బ్రహ్మను కూడా ఎంతో అందంగా ఈ స్తోత్రాన్ని సకల గుణములలో వరిష్ఠుడైన ఈ పుష్పదంతుడని ఆయన చాలా కష్టమైన వృత్తాలతో, శిఖరిణీ వృత్తంతో రాశాడయ్యా అన్నాడు. శిఖరిణీ వృత్తంతో ఈ స్తోత్రాలన్నీ రాశారు. శంకరాచార్యుల వారు కూడా శివానందలహరి శిఖరిణీ వృత్తాలతో వ్రాశారన్నమాట. అన్ని వృత్తాలలోనికి శ్రేష్టమైంది అది. అహరహర అనవద్యం దుర్జటే స్తోత్రం పఠతి పరమభక్త్యా శుద్ధచిత్త పుమాన్య సభవతి శివలోకే రుద్రతుల్యస్తాత్ర ప్రచురతర ప్రచురతర ధనాయు పుత్రవాన్. ఈ స్తోత్రం నిత్యము కూడా ఎవరైతే ఈ శివస్తోత్రం, శివమహిమన స్తోత్రం చదువుతారో భక్తి ప్రపత్రతో, వాళ్ళు పరిశుద్ధమైనటువంటి నిర్మలమైన మనస్సు కలిగినటువంటి వాళ్ళై శివలోకంలో రుద్రుడితో సమానమైన రూపాన్ని ధరించి అక్కడ ఉంటూ ఉంటారు. ఇప్పుడు ఈ లోకంలో ఉన్నప్పుడు బాగా ఐశ్వర్య ధనం ఉంటుంది, ఆయుర్దాయం ఉంటుంది, పుత్రవంతుడు అవుతాడు. ఈ రకంగా ఆసమాప్తమిదం స్తోత్రం పుణ్యం గంధర్వభాషితం అనౌపమ్యం మనోహారి శివమీశ్వరవర్ణినం. గంధర్వులు ముందుగానే మొదటి రోజే చెప్పా, ఇతడు అసలు నైగమేయుడు అనేటువంటి వాడు గణం మధురంగా పాడాడు కాబట్టి ఇతని గంధర్వుడు అన్నారు. దీనికి సంబంధించి మరొక కథ కూడా ఉన్నదనుకోండి, అది వేరు. గంధర్వునిచే చెప్పబడినటువంటిది చాలా అందమైనది, శుభప్రదమైంది, శివగుణములను వర్ణించినది. ఈ రకంగా ఈ స్తోత్రం ఇటువంటిది పూర్తి అయింది అని చెప్పి చెప్పారు. నేను అదే పుష్పదంతుడి చేత పూర్తి చేయబడింది. మహేషాత్తు నాపరో దేవ మహిమునో నాపరో స్తుతి అఘోరా నాపరో మంత్ర నాసితత్వం గురోపరం. మహేశుడు పరమేశ్వరుడు కంటే వేరే దేవుడు లేడు, ఆయనే దేవదేవుడు. మహిమన స్తోత్రం కంటే గొప్ప స్తోత్రం లేదు. శివమంత్రాలలో అఘోర మంత్రం కంటే గొప్ప మంత్రం లేదు. గురువు కంటే గొప్ప ఎవరూ లేరు. అందరినీ తరింపజేసేటువంటి వాడు నాస్తితత్వం గురువు పరం. అలాంటిది
ఈ శివమహిమన స్తోత్రమని శివమహిమన స్తోత్రాన్ని చక్కగా వర్ణించారు. ఏదో సంక్షిప్తంగా నా బుద్ధికి తగినట్లుగా సమయానికి తగినట్లుగా చెప్పానన్నమాట, చెప్పుకోవటం జరిగింది. అయినా చాలాసేపు పట్టిందండి, 30 గంట పట్టింది. ఓనో పార్వతీపతయే. ఇందులోనే స్తోత్రం చేస్తున్నారు చూడండి ఆయన. శివతత్వం నజానామి కీదృశోసి మహేశ్వర. ఇది చక్కటి శివుడికి సంబంధించిన స్తోత్రం అండి ఈ శ్లోకం. అన్ని స్తోత్రాలు చేసినట్టే వస్తుంది, అన్ని గుణాలను వర్ణించినట్లే అవుతుంది. ఎవడు ఆయన గుణాలు పూర్తిగా వర్ణించగలడండి? ఈ శ్లోకం ఇందులోది ఎవరో చెబుతుంటే 2-3 సార్లు కూడా విన్నామను. శివతత్వం నజానాసి కీదృశోసి మహేశ్వర. ఓ మహేశ్వర, నీ తత్వం ఎవరికీ తెలియదు, ఎవరూ తెలుసుకోలేరు. అందుకని మనం ఏం నమస్కారం చేయాలి? యాదృశో సింహాదేవ తాదృశాయ నమో నమ. నువ్వు ఎలాంటి వాడువో అటువంటి నీకు నమస్కారం. ఆయనకి ఏ గుణాలు ఎన్ని గుణాలు మనకేమన్నా తెలుసా పెట్ట? నీకే గుణ, నీ తత్వం ఎవరూ తెలుసుకోలేరు. నువ్వు ఎటువంటి వాడువో యాదృశ అంటే ఏంటి? నువ్వు ఎటువంటి వాడువో, నీ గుణాలు ఏమిటో తాదృశాయ అటువంటి గుణములు కలిగిన నీకు నమస్కారం అయ్యా. మొత్తం అన్ని గుణాలు ఇందులో చెప్పబడతాయి అన్నమాట. ఈ ఒక్క శ్లోకంలో అంత గొప్పతనం ఉంది. ఆ తర్వాత ఏకాదశి అధ్యాయం అండి, ఇంకా మనకు 21 అధ్యాయాలు ఉన్నాయి. ఋషులందరూ అడిగారండి, గంగ శివాపరాధం చేసిందన్నారు కదా, మళ్ళీ ఎలా ఆమె ఎలా ఏం శివరాపదార్థం చేసింది, ఎలా విముక్తురాలయ్యింది అదంతా చెప్పమంటున్నారు. అన్ని లోకాలను ఉద్ధరించేది కదా గంగ అంటే, దివ్యత దివ్యతరంగిణి కదా అది. దాని దర్శనం వల్ల, స్నానం వల్ల, స్పర్శ వల్ల, త్రాగటం వల్ల, తర్వాత అక్కడ గంగాతీరంలో మరణించుట వల్ల కూడా, గంగాతీరంలో మరణించిన వాడి అస్థులు పడినప్పటికీ కూడా గంగానదిలో ముక్తులవుతూ ఉంటారు కదా. ఎంత పాపాత్ములైనా గంగా గంగా అని అంటే సహస్ర యోజనాల దూరంలో ఉండి కూడా సర్వపాపముల నుండి ముచ్చులవుతూ ఉంటారు కదా. 3 లోకములను పవిత్రం చేస్తూ అది త్రిపదగానే పేరు కూడా పొందింది కదా. దూరదేశంలో ఉండి కూడా గంగని గురించిన కథను విన్నట్లయితే విన్నా, లేదా ఇక్కడి నుంచి అక్కడి నుంచి గంగ తెచ్చుకొని కొద్దిగా మీద చల్లుకున్నా త్రాగినా చిన్నగానే ముక్తులవుతారు అని చెప్పి శృతి చెబుతున్నది కదా. కొద్ది వేగంగానే చెప్పుకుంటూ పోతాం. దాన్ని కనుక లింగములలో ఉండే లింగాన్ని గంగతో అభిషేకం చేయాలండి లింగాన్ని. అంతేగాక సంపూర్ణ యాత్ర చేస్తూ ఉంటారు, కాశీ నుంచో ప్రయాగ నుంచో గంగ తీసుకొచ్చి రామేశ్వరంలో స్నానం చేయాలి, గంగాజలంతో స్నానం చేయాలి. అందువల్ల ఎవరికైనానే ఇళ్లలో దేవతార్చనలు ఉన్నవాళ్ళు ప్రయాగ వెళుతుంటే అక్కడి నుంచి కాస్త గంగాజలం తెప్పించుకోండి, అందులో రోజుకు చెంచా మీరు అభిషేకం చేసి నీళ్ళల్లో వేసుకోండి. అలాగే దేవాలయం ఎప్పుడన్నా ఏదైనా పర్వదినాల్లో మీరు అభిషేకం చేసేటప్పుడు గంగాజలం తెచ్చి పెట్టుకుంటే అక్కడి నుంచి అదేం చెడిపోదు, అన్ని జలాలు చెడిపోతాయి, ఒక గంగాజలం చెడిపోదు. అది మాత్రం ఎన్నాళ్ళైనా చెడు, దాని మహిమ అది. మనకు అంతకంటే దృష్టాంతం ఏం కావాలండి? ఓ చెంచా వేసుకుంటే గంగాజ దానికి ఆ ప్రాభం ఉన్నది. అది కూడా నేను విన్నాను, కాశీఖండలోనే ఇక్కడ వచ్చింది అది. ఒక నీటి బిందు వేసుకుంటే చాలు, ఆ కారణంగానే మనమే గంగే చేయమునే చేయవ గోదావరి సరస్వతి ఆ నదులని ఇక్కడ ఉండాలి అని అంటేనే వస్తుంటే విశ్వాసం ప్రధానం. ఒక నీటి బిందు గంగే చేయమునే చేయవ అన్నప్పుడు గంగాజలం వేస్తే చాలు, ఓ బిందు అక్కడ ఓ చెంచా వేస్తే చాలు, అట్లా అభిషేకం చేయాలి. జలాభిషేకం చేత భగవాన్ శంకరుడు సంతోషిస్తూ ఉంటాడు. అభిషేకం చేసిన వాళ్ళకు కోరికలన్నీ తీరుస్తాడని వేదం చెబుతున్నది. తన ఇష్ట రాణిగా పట్టపు రాణిగా శిరస్సును ధరించాడండి శివుడు. అంతకంటే గొప్పతనం ఇంకేం, ఎంత గొప్పదైతే తన శిరస్సును ధరిస్తాడు. అటువంటి గంగానది శివుడికి శివప్రియురాలు కదా, శివునికి అపరాధం ఏం చేసింది, ఎలా ముక్తురాలైంది, ఆ రహస్యం నాకు చెప్పవని అడిగితే సూతుల వారు చెబుతున్నాడండి, ఆయన చేసిన అపరాధం ఏమిటో చెబుతున్నానయ్యా చెబుదామని. ముందు గంగ యొక్క ఆవిర్భావాన్ని గురించి చెబుతున్నారు ఇక్కడ. పూర్వము పార్వతీదేవి ఏం చేసిందంటే శివుడి యొక్క కళ్ళు రెండు కూడా, నేత్రాలు రెండు కూడా మూసేసింది, వెనక నుంచి ఇట్లా మూసేసింది గట్టిగా, 2 కన్నులు మూసింది. అప్పుడు గట్టిగా ఇట్లా మూసేటప్పుడు ఏమైంది, చెమట వచ్చింది, స్వేదం వచ్చింది అన్నమాట. వచ్చేటప్పటికి చేతులు రెండు కూడా బాగా చెమర్చినాయి అన్నమాట. ఆ చెమట ఉన్నదే వచ్చేసేసి
మొత్తం భూమి అంతా బ్రహ్మాండం అంతా కూడా జలమయమైపోయింది. ఆ చెమట జలం అండి, బ్రహ్మాండం అంతా కూడా అంత జలమయమైపోయి బ్రహ్మాండం అంతా మునిగిపోయింది. ఎవ్వరూ లేరు, ఒక్క పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు తప్ప అందరూ మునిగిపోయినారు. ఈ సంఘటన జరిగింది. ఆయన ఎందువల్ల ఆమె ఈ ఎందువల్లంటే చెయ్యి ఇట్లా పట్టింది, ఎందుకు వదిలేసిందంటే అక్కడ మూడవ నేత్రం కూడా ఉంది కదా, ఆ వేడికి తట్టుకోలేక ఆ వేడికి చెయ్యి వదిలేసింది. వదిలేసేటప్పటికీ మహాజలం వచ్చేసి బ్రహ్మాండం అంతా నిండిపోయి బ్రహ్మాండం అంతా అప్పుడు అకాల ప్రళయం వచ్చేసింది, అంతా మొత్తం మునిగిపోయింది. వాళ్ళిద్దరు పార్వతీ పరమేశ్వరుడు తప్ప. అనేక కోటి బ్రహ్మాండం లీనం మహోదకే, ఒక బ్రహ్మాండం కాదు అనేక కోటి బ్రహ్మాండాలు ఆ నీటిలో లీనమైపోయినాయి. ఆ లీలను చూచి పరాశక్తి లీల ఇది చూచి మళ్ళీ మళ్ళీ అనేక కోటి బ్రహ్మాండాలను ఇప్పుడు మళ్ళీ సృష్టించాలి. అందుకని ఆయన ఏం చేసేటంటే ఇచ్ఛాశక్తితో కూడినటువంటి వాడై మళ్ళీ ఆ మొత్తం జలాన్ని తన శిరస్సు పైన ధరించేటండి, జటాజూటంలో ధరించేట. ఎవరు? పరమేశ్వరుడు. ఈ జలము మీరు ఒక్కటి గుర్తుంచుకోవాలి, పార్వతి కంటే భిన్నం కాదు. పార్వతి శరీరంలో నుంచి చేతుల్లో నుంచి వచ్చిన జలమే ఇది. పార్వతి కంటే ఆ శక్తి కంటే ఈ శక్తి వేరు కాదు. గంగాదేవి ఆయన శివప్రియే, పార్వతి అంశే ఆమె. అది కాస్త శిరస్సును ధరించాడనమాట. మళ్ళీ ఎందువల్లంటే మళ్ళీ లోకాలు అన్నీ కూడా సృష్టించాలి అని అంటే బ్రహ్మాండాలన్నీ పూర్వంలాగా ఈ జలం అనేది ఆధారం, ఇది ఉండాలి. ఇక్కడే భూమి మొత్తం ఇక్కడ ఉంటే బ్రహ్మాండాలు మునిగిపోతాయి. తన శిరస్సును ధరించాడు అనమాట. ధరించి అందులో సగం ఉదకాన్ని సృష్టి లయాలకు వదిలేసేసేట. అందులో సగం ఉన్నదే తన జటలో ధరించేట. మళ్ళీ మొత్తం శిరస్సు పైన ధరించి ఒక సగం మాత్రం జడల్లో ధరించాడు, ఒక బిందువులాగా ధరించేశాడు. మిగిలిందంతా కూడా సృష్టి ప్రళయ లయముల కొరకు వదిలేసేసాడు. తర్వాత బ్రహ్మగారు వచ్చి ఈ ఆయన శిరస్సు పైన సృష్టి ఈ బ్రహ్మాండములను సృష్టి చేయించడం కొరకని బ్రహ్మలు వచ్చి ప్రార్థించారు. ఆ పరమశి పరాశక్తి యొక్క స్వేదజలం ఉంది చెమట నీరు, ఆ జలం మాకు సృష్టి చేయడానికి అది అవసరం ఇవ్వమని చెప్పి ప్రార్థించారు. ఈ బ్రహ్మాండాలలో అన్ని బ్రహ్మాండాలలో బ్రహ్మ సృష్టి. అప్పుడు పరమేశ్వరుడు ఏం చేశాడంటే తన శిరస్సున ఉన్నటువంటి ఆ పరాశక్తి యొక్క స్వేదజలం ఉన్నదే కొంచెమే బ్రహ్మగారికి ఇచ్చాడు సృష్టి కార్యం కొరకు. ఆయన ఏం చేశాడు, కమండలంలో ఆ నీటిని పోసుకున్నాడు అనుగ్రహం, ఇది ప్రసాదంగా. పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించి తన సత్యలోకానికి వెళ్ళాడు. దాన్ని ఒక తోడబెట్టాడు, దాన్ని రోజు పూజిస్తూ ఉన్నాడు. ఆయన పూజిస్తూ ఉండడం చేత ఆయనకే విజ్ఞానం వచ్చింది, సృష్టి ఎలా చేయాలనే విజ్ఞానం వచ్చింది. ఇంకా సృష్టి చేయడం ప్రారంభించాడు, అలా సృష్టి చేసేసాడు. ఆ తర్వాత ఇంద్రాది దేవతలందరూ వచ్చి మాకు శివజ్ఞానం కావాలి, ఆ ప్రసాదంలో మీరు తెచ్చిన ప్రసాదం ఉందే ఆ శ్వేతజలం అమ్మవారిది, ఇప్పుడు బ్రహ్మగారు తెచ్చాడుగా కమండలంలో పోసుకున్నాడుగా, అది కొద్దిగా బ్రహ్మకి ఇచ్చాడు. బ్రహ్మ దగ్గరికి వచ్చి ఇంద్రాది దేవతలందరూ అదే వాళ్ళేమన్నారు, మాకు శివజ్ఞానం కావాలి, అది మాకు ఆ ప్రసాదాన్ని మాకు కూడా అనుగ్రహించండి అన్నాడు. అప్పుడు ఆ ఎవరిని బ్రహ్మను అడిగారు కమండలంలో వచ్చి అడిగేటప్పుడు బ్రహ్మగారు ఏం చేశాడు, వాళ్ళకు భుక్తి ముక్తి కొరకు కొంచెం ఇచ్చి పంపాడు దేవతలకి. అప్పుడు అదేమైందయ్యా అంటే స్వర్గంగగా తయారైందండి ఆ బిందువు. అట్లా స్వర్గలోకంలో గంగానది యొక్క ఆవిర్భావం అలా జరిగిందనమాట. ఆ తర్వాతనే అది వాళ్లకు స్వర్గలోకంలో ఉండే దేవతల భోగం కొరకు మోక్షం కొరకు ఉంటూ ఉన్నది, వాళ్ళని అనుగ్రహిస్తూ అలా ఉండిపోయింది. ఆ తర్వాత మీకు సగర చక్రవర్తి యజ్ఞం చేయటం, అశ్వమేధయాగం చేయటం తెలుసు కదా, గుర్రాన్ని అపహరించడం, అదే గుర్రం కాస్త మాయం కావటం, దాన్ని వెతకటానికి వెళ్ళటం, కపిల మహర్షిని పాతాళంలో వీళ్ళు అవమానం చేయటం, ఆయన దృష్టి కోపంగా చూచేటప్పుడు వీళ్ళంతా దగ్ధం కావటం, వీళ్ళని ఉద్ధరించడం కొరకు సకర చక్రవర్తి మునిమనవుడు భగీరథుడు వచ్చాడు. వాళ్ళంటే వాళ్ళు శాప బ్రాహ్మణ శాపం చేత వాళ్ళు మరణించారు. అలాంటి వాళ్లకు ఇంకా ఆ పాపము నుండి విముఖ సద్గతులు కలగవు, దుర్గతులే కలుగుతాయి. ఆ కారణంగా వాళ్ళని ఉద్ధరించాలంటే ఏమిటంటే కేవలం గంగాజలం చేత మాత్రమే ఉద్ధరణ అవుతుందన్నారు. గంగాజలం కావడం తీసుకురావడం కొరకు స్వరలోకంలో ఉన్న గంగని భగీరథుడు ఏం చేశాడంటే బ్రహ్మని గురించి తపస్సు చేశాడు. సగర చక్రవర్తి యొక్క మునిమనవుడు ఇంతకు ముందు వాళ్ళు కూడా చేశారు కానీ అది సఫలం కాల. ఈ తర్వాత ఈ భగీరథుడు బ్రహ్మగారు సంతోషించాడు. నాయనా, రా అతి తీవ్రం తపస్తత్వ ప్రార్థయ అక స్వర్గంగానే నాకు ఇవ్వమని అడిగాడు. బ్రహ్మగారు సంతోషించి భగీరథుడికి, నాయనా దేవతలు ఎవరు కూడా ఇది భూమి మీద పడేటప్పుడు ఈ వేగాంతో ఉన్న ఈ నదిని పట్టలేరయ్యా, చాలా కష్టం, ఏకాయకిన భూమి మీద పడితే భూమి బద్దలైపోతుంది అని నువ్వు శివుణ్ణి గురించి తపస్సు చేయి, ఆయన్ని ప్రార్థించు, ఆయన మాత్రమే ధరించగలడన్నారు. అప్పుడు ఈ భగీరథుడు శివుణ్ణి గురించి తపస్సు చేశాడు. ఆయన భక్తులయందు బాగా అనుగ్రహం చూపేటువంటి వాడు. సరే, తన యొక్క జటాజుటంలో దీన్ని ధరించాడు. ధరిస్తూ తర్వాత ఎప్పుడైతే ఈ రకంగా జరిగిందో ఇంకా స్వర్గంగానే వదిలేశాడు. అప్పుడు శివుడు ధరిస్తానన్నాడు. అప్పుడు గంగకు గర్వం వచ్చిందండి. ఇది కారణం, మెయిన్గా శివాపరాధం, ఆమె చేసిన శివాపరాధం ఇది. ఇందువల్ల దేవతలతో ఉండి స్వర్గలోకంలో ఉంటున్నది కదా పైలోకంలో, అందువల్ల గర్వం వచ్చిందిట. దేవ సహవాస గర్వయుక్త మహానది విస్మృత్య స్వపదే శక్తి మాయయా మోహితేషితు. తన ప్రభువు యొక్క శక్తిని విస్మరించి శివమాయలో మోహితురాలై తన ప్రభు అయినటువంటి పరమేశ్వరుని తృణప్రాయంగా చూచి గర్వంతో అన్నదండి అప్పుడు. మద్వేగధారణే రుద్ర కిం యాస్య అధిక్షిపన్ పశ్చిమ. ఏమనుకుంటున్నావయ్యా, నువ్వు నా గమన వేగంతో నేను వస్తుంటే నన్ను నువ్వు ధరించగలవా నీ శక్తి అని చెప్పి అన్నదండి శివుణ్ణి. అని అధిక్షేపించింది, చూసుకో నిన్ను పాతాళానికి పంపుతానందండి. మద్వేగ ధ్వంసమూర్ధకం, నా వేగానికి నీ శరీరం ధ్వంసం అయిపోతుంది, నువ్వు పాతాళానికి వెళ్ళిపోతావని. ఏనం రుద్రం స్వల్పసత్వమితి చించే హృదా తద, మనస్సులో ఈ రకంగా స్వల్పమైన బలం గలవాడని భావన చేసింది శివుణ్ణి. మహాప్రళయ కల్లోల యాద సంఘ మహోదకాధికృత్య మనసా శంభున్యపదత్తస్య మూర్ధని. మహాప్రళయంలో తరంగాలతో ఊగేటువంటి జలంలాగా అన్నమాట మహోదకం. అంత మహాప్రవాహంతో వచ్చి మనస్సులో శివుణ్ణి తిరస్కరించి ఆయన శిరస్సు పైన పడింది. ఈ రకంగా గర్వంతో కూడినటువంటి విషయాన్ని శివుడు తెలుసుకొని తన జడలలో లీనం చేసుకున్నాడు. పడంగానే ఏమీ చేయలేకపోయింది, ఆయన కథలను కూడా కదల తన జడల జటాజుటంలో ఆయన లీనం చేసుకున్నాడు. ఉత్తరవా అసలు ఈమె ఎక్కడ పడిందో ఎవడికి తెలియటలా, ఇప్పుడు భగీరథుడికే తెలియలా, ఎవడికి తెలియటలా, ఏమైందో గంగ తెలియలా, ఆ జటాజుటంలో మునిగిపోయింది, ఎవడికి తెలియలా, కనిపించట్లా, లీనం అయిపోయింది. పాపం ఇంత కష్టపడ్డానే చివరికి గంగ కనిపించట్లేదు అనుకొని ఈ మహాదేవుడు భగీరథుడిని గురించి ప్రసన్నం చేసుకున్నాడు. యాచించాడు, స్వామి మా పితృదేవతల్ని నేను ఉద్ధరించాలి స్వామి, గంగను నాకు ఇవ్వమన్నాడు, నన్ను రక్షించు అన్నాడు. పితృదేవతల విముక్తి కొరకు తీసు, ఆయన దయాసముద్రుడు కాబట్టి ఒక బిందు వదిలాడు ఆ జటాచుట్టంలో నుంచి, అది బిందు సరస్సులోనికి వెళ్ళిపోయింది. అది ఏడు పాయలుగా చీరింది, ఒక మూడు పాయలు తూర్పుకి మూడు పాయలు పడమటికి వెళ్ళిపోయినాయి, ఒక్కటి మాత్రం భగీరథుడు వెళుతుంటే అలా వస్తూ ఉన్నది, ఆ స్వర్ణ నది వస్తూ ఉన్నది, రథం ముందు మీద వెళుతూ ఉంటే భగీరథుడి వెంట ఒక నది వస్తూ ఉన్నది అందులో అన్నమాట. ఇక వెళుతూ ఉంటేనే అందరూ కూడానే శాపగ్రస్తులు కానీ ఎవరైనా రకరకాల వాళ్ళందరూ కూడా ఇది తాకితే మనం ముక్తులవుతామని చెప్పి అందరూ కూడా చూడటానికి వస్తున్నారు. ఆ వైభవాన్ని అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఆకాశంలో అందరూ కూడా వస్తున్నారు, దేవతలందరూ కూడా ఈ విషయ అద్భుతాన్ని చూస్తూ ఉన్నారు. ఇది చివరికి భూమిపైకి వచ్చింది, జన్మహాముని యొక్క ఆశ్రమంలోనికి వెళ్ళిపోయింది, మొత్తం ఆశ్రమాన్ని ముంచేసింది. అంతా కూడా యజ్ఞం చేస్తుంటే ఆ యజ్ఞ పరికరాలు అక్కడ ఉన్నటువంటి మొత్తం జలమయం చేసేసింది. వెంటనే ఆయనకి అనుకున్నాడనమాట, ఉపకరణాలు సాధనాలన్నీ నాశనం అయిపోయినాయి గంగోదకం చేత, ఎంత జలమయం అయిపోయింది. ఓ ఋషత్తు ఋత్విగణ ఘోషాను, ఋత్వికులందరూ ఆహాకారాలు చేస్తూ ఉన్నారు. పర్వతాకారంగా తరంగాలతో భూమి మీదకి వస్తూ ఉన్నది. ఏవం భూతాం యజ్ఞశాలాం దృష్ట్వా జన్నుర్మహాముని, ఆ యజ్ఞశాలను చూచాడు, ధ్వంసమైన యజ్ఞశాలని జన్నుమహాముని. ఈ గంగ చేసినటువంటి దానికి కోపం వచ్చింది, దహిస్తున్నాడా అన్నట్టుగా గంగాదేవిని చూచాడు. ఆ సముద్రంలాగా ఉన్నది ఆ ప్రవాహం. ఆచమనం చేసి పారేశాడు, మూడుసార్లు మొత్తం కూడా తాగేసేసాడు జన్నుమహాముని. తాపజన్వర్ నిశేషి కృత్య జీవనం ఒక్క చుక్క కూడా లేకుండా తాగిపారేశాడు. తత్వం గంగేది భ్రమో జాతో, రాజుగారికి దేవతలకి మళ్ళీ గంగ ఎక్కడా అని మళ్ళీ భ్రమలో పడిపోయినారు. అప్పుడు భగీరథుడు గంగ కనిపించలా జన్నుగా జన్నుమామునికి నమస్కరించాడు. స్వామీ, నేనేదో తపస్సు చేసి శ్రమ చేసి అప్పట్లో బ్రహ్మను గురించి తర్వాత శివుణ్ణి గురించి తీసుకొని వచ్చానయ్యా, గంగ ఎక్కడికి వెళ్ళిందో తెలియటం లేదు, నీ తపోబలం వల్ల లీనమైపోయింది, నేను పితృదేవతల తరింపజేయటానికని ఎంతో తపస్సు చేసి మహాప్రయత్నంతో తీసుకొస్తున్నానయ్యా, మా పూర్వుల నుంచి కూడా ప్రయత్నం చేశారు, మా గంగను మళ్ళీ నాకు దర్శింపజేయి, క్షమా సారాహి సాధవ, సాధువులు ఎప్పుడూ సహనం కలిగి ఉంటారు, క్షమిస్తారు, స్వభావం కలిగి ఉంటారు. నేను చేసిన తపోమూర్తే ఈ అపరాధాన్ని క్షమించు, గంగ చేసిన అపరాధాన్ని, నేను చేసినటువంటి అపరాధం ఏమైనా ఉంటే క్షమించు అని ఈ రకంగా పాదముల మీద పడ్డాడు జన్నుమాముని యొక్క. అప్పుడు జన్ను అన్నాడు, నవ్వుతూ అన్నాడు రాజుగారితో, నీ దోషం ఏం లేదయ్యా, నేను వదిలేవాడినే కానీ నేను మాత్రం గంగని విడిచిపెట్టను. కారణం ఏంటంటే దీనికి మహాగర్వం పొగరెక్కువయ్యే గంగకి, శివుడి విషయంలో ఈ రకంగా తక్కువగా చూచింది, బలహీనుడు అనుకుంది, పాతాళానికి నొక్కుతాను, శిరస్సు బద్దలు చేస్తాను, పైనుంచి నేను పడి అని చెప్పి శివుని బలాన్ని ఊహించుకోకుండా శివాపరాధం చేసింది ఈ జన్ను. పరమ శివభక్తుడు అనమాట ఆ శివయోగి. అందువల్ల నేనే ఈ గంగను దాని శిక్ష పడాలి, శివుణ్ణి ఈ రకంగా నిందించినందుకు గాను నేను ఈ గంగని వదలను అంటాడు జన్ను. నువ్వు ఈ జలం యజ్ఞశాల నింపినందుకు నీ మీద నాకేమీ కోపం లేదయ్యా, శివుణ్ణి ఇది తృణప్రాయంగా చూచింది, గర్వంతో నిందించింది, దీని గర్వభంగం అయి తీరాలి. తదర్థం కించిదు సృష్ట సర్వజ్ఞ, నీకేదో తన జటాజుటంలో ఉన్నది నీ కొరకు ఆ సర్వజ్ఞుడు దయ కలిగి కొంచెం ఇస్తే తదాపి గర్వో, అప్పుడైనా పోవద్దు, కొంచెమేగా నీ కొరకు వదిలింది జటల్లో బంధించి, అయినప్పటికీ గర్వం దానికి అప్పటికే పోరా, మొదట్లో గర్వించింది, తన జటాజుటంలో బంధించాడు, నువ్వేదో కోరితే కొద్దిగా ఇచ్చాడు, అప్పుడైనా తన గర్వం తగ్గాలి కదా, అప్పటికీ గర్వం పోకుండా చేసింది. గంగాయా నిగ్రహోవరం ఏమం జ్ఞాత్వా మయా పీత, అందుకే ఇంత గర్వం దీనికి ఉన్నదని చెప్పి నేను శివభక్తుడిని కాబట్టి నేను కాస్తా ఈ గంగా జలాన్ని తాగానయ్యా అని చెప్పేటప్పటికీ అప్పుడే రాజుగారు ఏం చేశాడు, ఆకాశంలో ఉండే దేవతలందరికీ మొరబెట్టుకున్నాడు, నా చేసిన శ్రమను చూచి మునికి మీరన్నా చెప్పండి అయ్యా అన్నాడు. యథా గంగా పునఃశుద్ధ మాతృపితృ, గంగని మళ్ళీ శుద్ధం చేసి వదలాలి, మళ్ళీ నేను మా పితృదేవతలకు దీనితో ఇవ్వాలి అని చెప్పి స్తోత్రం చేశారు దేవతలందరూ కూడా. భగవాన్ భూదేవ జన్నో సర్వజ్ఞో సిదయా, ఓ జన్నుమాముని నువ్వు సర్వజ్ఞుడవి, దయాసముద్రుడవయ్యా, ఆయన ఇది శివాపరాధం చేసింది కాబట్టి పితృదేవతలకు పనికిరాదన్నాడు, అంతేగాకనే నేను ఇప్పుడు వదులుతాననుకో నా ఉచ్ఛిష్టం అవుతుంది కదా, ఉచ్ఛిష్టం కనుక అయినట్లయితే పితృదేవతలకు శ్రాద్ధానికి ఎలా, పితృదేవతలకు ఎలా పనికొస్తుంది పితృల్ని శుద్ధం చేయడానికి, శివాపరాధం చేసింది కాబట్టి ఇది దోషభూయిష్ట అయింది కాబట్టి ఇది పనికిరాదు, మరొక కారణం నేను ఇప్పుడు వదిలినట్లయితే ఉచ్ఛిష్టం అవుతుంది కాబట్టి ఉచ్ఛిష్టం పితృదేవతల ఆరాధనలో పనికిరాదు అని చెప్పి ఈ రకంగా చెప్పేటప్పటికీ, నువ్వు సర్వజ్ఞుడవు, దీన్ని శివాపరాధము నుండి పవిత్రురాలని చేసి ఈ రాజుగారికి గంగని ఇవ్వవయ్యా అన్నాడు. సరే, ఆయన వీళ్ళందరూ కోరేటప్పటికి తన చెవిలో నుంచి వదిలాడు, అది ఏది గంగానదిని వదిలాడు, ఇది శివాపరాధం చేసింది ఇది పనికిరాదన్నాడుగా, దీన్ని పవిత్రురాలని చేసి రాజుకు సమర్పించవంటే అప్పుడే శివాజ్ఞయా నిగ్రహోశ్చ జాతశ్చేశ ఈశాజ్ఞయోత్సృజ భవానేవ శివోస్మాకం తద్భక్, నీవు శివాజ్ఞ వలనే ఇదంతా జరిగింది, నువ్వు ఈ గంగని కుమార్తెగా భావించు, ఎందువల్లంటే నీ నుండి మళ్ళీ వచ్చింది కాబట్టి, నీ కూతురు లాంటి వారు, అందువల్ల నీ కూతురు కాబట్టి నువ్వు ఉద్ధరించు పుత్రికాభావంతో, దానిపై క్రోధాన్ని విడిచి అని చెప్పి దేవతలందరూ కూడా చెప్పారన్నమాట. అందుకే దానికి జాహ్నవి అని పేరు గంగకి. ఇప్పుడు నువ్వు శివాజ్ఞ వల్లనే నిగ్రహించావు, మళ్ళీ ఆ ఈశా ఆజ్ఞ వల్లనే మళ్ళీ దీన్ని విడిచిపెట్టు అని చెప్పి చెప్పాడనమాట. భవానే నువ్వు మాకు శివుడవి, నువ్వే నువ్వు ఆయన భక్తుడివి, అందువల్ల నువ్వు చాలా ఆయన కంటే కూడా గొప్పవాడి శివభక్తులు ఎప్పుడూ కూడా. గంగా కుక్షికతా పశ్చాశ్రును, ఈ మాటలన్నీ కూడానే గంగ కుర్చీలో ఉండి విన్నదండి, ఏమవుతుందా ఏమిటా అని చెప్పి అనుకున్నది తనకు, అంటే కుర్చీలో ఉన్నప్పుడు అనుకున్నది ఏమని, నేను ఈయన వదులుతాడా వదలడా నా గతి ఏమిటా అని చెప్పి అనుకుంటూ ఉన్నది. సరే, మొత్తం మీద వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని ఆయన కాస్త చెవిలో నుంచి వదిలాడు. వదిలిన తర్వాత ఉపాయం కూడా దయదలిచి జనుమామునే చెప్పాడు. ఏమని చెప్పాడంటే, గంగ బయటికి వచ్చి నమస్కారం చేసింది, నన్ను రక్షించవంది గద్గద ఆధ్యాత్మికమైన కంఠంతో. శివాపరాధో దుర్నీత్య కేనా, శివాపరాధం మాత్రం ఎవరు కూడా శివాపరాధము నుండి ఎవరు కూడా తొలగించలేరు, అపరాధమును ప్రాయశ్చిత్తం లేదు, నాకు నిష్కృతి చెప్పమని ప్రార్థించిందండి. అప్పుడు భగవాన్ ఆ జన్మహాముని కుమార్తె అనేటువంటి భావంతో చెబుతున్నాడు, నన్ను కుమార్తెగా చూచి నన్ను ఉద్ధరించమని అడిగింది. నా దోషమును శివదోషాన్ని శివాపరాధ దోషాన్ని నేను పోగొట్టి నేను శివుడికి మళ్ళీ ప్రియురాలనయ్యేటట్టుగా చేయవని. ఆ గంగ కుమార్తె అయిన గంగాదేవి మాటలు విని దయాసముద్రుడైన ఆయన, అమ్మాయి నువ్వు భయపడవాకు, నువ్వు తరించే మార్గం చెబుతున్నాను శివాపరాధము నుండి. శివాపరాధం చాలా కూడా బలవత్తరమైనటువంటిది. కాశీ ఉన్నదే సర్వపాపహరా కాశీ తత్రాపి మణికర్ణిక, సర్వపాపహరి కాశీ, అక్కడ అందులో కూడా మణికర్ణిక. విశ్వేశాదీని లింగాని ముక్తిదాని న సంశయ, విశ్వేశ్వరాది లింగములు ఉన్నాయి గతంలో చెప్పుకున్నాం 42, అవన్నీ ముక్తిప్రదములు. తథాపి పరమేశాన అపరాధస్థైన అయినప్పటికీ శివుడికి చేసిన అపరాధం కాశీ కానీ మణికర్ణిక కానీ విశ్వనాథాది లింగములు కానీ పోగొట్టలేవు. ఇది ఈ రహస్యం, ఇది భోగి, ఇవన్నీ అనుభవిస్తేనే ఆ పాపం పోతుంది. కోటి కల్పములు అనుభవిస్తే కానీ ఆ పాపం పోదు. అయితే ఈ విషయంలో శివుడు చెప్పినటువంటి ఒక రహస్యం చెబుతున్నాం. గౌరీ ఇదే విధంగా శివాపరాధం చేస్తే ఆ శివాపరాధం శాంతించడానికి పరమేశ్వరుడు చెప్పాడు, కాశీలో మహాతీర్థం ఉన్నది కేదారేశ్వరుడి ముందు. అది కేదారేశ్వరుడు ఎప్పుడైతే హిమగిరి నుంచి ఆ తీర్థంతో పాటు కాశీకి వచ్చాడు, అసలు అంతకుముందు హిమాలయ పర్వతం మీద ఉన్నాయా ఆ తీర్థము ఆ కేదారుడు, వాళ్ళు ఎప్పుడు కూడా సర్వపాపములను మానవులకు హరిస్తూ ఉండేవాళ్ళు. కాశ్యాం సర్వోత్తరవు తత, కాశీలో ఉన్నదే వాళ్ళందరికంటే గొప్పవాళ్ళు. హరణాత్ సర్వపాపానం హరం పాప, ఆ తీర్థమునకే పాపములన్నీ హరిస్తుంది కాబట్టి హరపాప తీర్థము హరం పాపము అని వచ్చింది. అసలు తీర్థం రేతో తీర్థం అనుకున్నాం మనం, శివుని యొక్క తేజస్సు అగ్నికిస్తుంటే బిందు విటుపడి ఇక్కడ సరోవరం అయింది అది రేతో తీర్థం అని, పాపములు హరిస్తుంది కాబట్టి ఇది హరపాప తీర్థమైంది. అక్కడ రేతోదకాది మొదలైన అనేక తీర్థాలు ఉన్నాయి కేదారం దగ్గర కాశీలో కూడా. అందువల్లనే హిమాలయ కేదారంలో ఉండే తీర్థాలతో సహా వచ్చి ఆ కేదారేశ్వరుడు కాశీలో ఉంటూ ఉన్నాడు. శివుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, శివ అపరాధము నుండి పోవాలంటే ఆ తీర్థంలో స్నానం చేసి ఆ కేదారేశ్వరుని దర్శించుకొని పూజించాలి. ఆ తీర్థంలో గనుకనే మీరు నువ్వు వెళ్ళి గనక కలిసినట్లయితే నువ్వు శివాపరాధము నుండి ముక్తురాలు అవుతావు. తర్వాత కేదారనాథుడిని పూజించు, అపరాధము నుండి విముక్తురాలువుగా. అప్పుడు ఆ తర్వాత నువ్వు శివునికి బాగా మళ్ళీ ఇష్టురాలి అవుతావు. అక్కడి నుంచి ప్రాచీన కర్ణి సా తస్యా సంఘ ప్రభావత, నువ్వు ప్రాచీన మణికర్ణికేగా దాన్నే గౌరీకుండం అంటాం, ఆ శ్వేత ఇది రేతోదక తీర్థాన్ని హరంపాప తీర్థాన్ని అదే ప్రాచీన మణికర్ణిక. నువ్వు ఆ ప్రాచీన మణికలో కలవటం వల్ల శివాపరాధము నుండి శుద్ధురాలు అవుతావు. తర్వాత విశ్వేశ్వరుడు దగ్గర ఉన్న మణికర్ణిక ఉన్నదే దానిలో అక్కడ కలిసిపో. ఆ తర్వాత విశ్వేశ్వరుని దర్శించు, ఆ తర్వాత సముద్రంలో వెళ్ళి కలువు. తర్వాత పాతాళానికి వెళ్ళు, సగరపుత్రులందరినీ కూడా తరింపజేయి. అప్పుడు నీకు ఏమని పేరుస్తుందా అంటే త్రిపదగా అని పేరుస్తుంది. స్వర్గంలో ఉన్నావు, భూలోకంలో ఉన్నావు, పాతాళలోకం, ప్రసిద్ధి నీకు వస్తుంది. ఈ రకంగా భగీరథుడికి గంగకు చెప్పి పంపించేశాడు. భగీరథుడు కూడా నమస్కారం చేశాడు. మళ్ళీ రథం మీద పూర్వ తూర్పు వైపు బయలుదేరి వెళుతూ ఉంటే గంగానది వెనక వెళుతూ ఉన్నదండి. నిన్న ఎవరో మొన్న అడిగారు, ఏమండి ఇప్పుడు కాశీలో ఎక్కడ ఉన్నది గౌరీకుండం కేదారుడి దగ్గర అని. ముందుగా కుండ ఉంటుంది, అది కాదు, అది కాదని అంటలా, అది ఊరికే గుర్తు కొరకు పెట్టారు. అలాగే మీకు మొదట ముందు 2-3 రోజుల క్రితం చెప్పా, గతంలో కూడా చెప్పా, మణికర్ణిక కూడా అక్కడ చక్ర పుష్కరణి ఉంటుంది, అది కాదు, అది కూడా అవుతుంది. హద్దులు ఉన్నాయి దాని, గంగ మధ్య వరకు హద్దులు ఉన్నాయి, హరిశ్చంద్ర మండపం వరకు ఉత్తరం హద్దు ఉన్నది. కేశవాదిత్యుడు కాదు, ఆదిత్య కేశవుడు ఉన్నాడు, ఆ అంతవరకు గంగా కేశవుడు అని ఉన్నది, దక్షిణంలో అంతవరకు హద్దు హద్దులు ఉన్నాయి. అదంతా కూడా మణికర్ణికే పూర్వం, గంగ రాకపూర్వం. గంగ వచ్చిన తర్వాత గంగలో కలిసిపోయింది, అందువల్ల మీరు మణికర్ణికా ఘాట్లో గంగలో స్నానం చేస్తే మణికర్ణికలో స్నానం చేసినట్లే ఇది నిస్సందేహం. దాని హద్దులు మనకు కాశీఖండలో ఉన్నాయి, గత సంవత్సరం చెప్పాం. గంగ మధ్య భాగం, గంగ అవతలికి వెళ్తే మాత్రం యువతలు చేసిన ఫలితం రాదు. గంగా సగభాగం వరకే కాశీ పంచక్రోశి హద్దు. అందువల్ల కేదార్ ఘాట్లో గంగలో స్నానం చేస్తే ప్రాచీన మణికర్ణికలో స్నానం చేసినట్టు. మీరు ఏ ఘాట్లోనైనా అంతే, గంగ వచ్చేటప్పటికి ఆ తీర్థాలన్నీ గంగలో కలిసిపోయినాయి. అక్కడ ఆ ఘాట్లో చేస్తే చాలు. అదే అనమాట, మొన్న చెప్పారు, తర్వాత వస్తుంది రేణి మీకు నేను చెప్తానని చెప్పాను. ఆ విషయం వాళ్ళు చెప్పారు. రథేన ఈ రకంగా ఎక్కడికి వచ్చింది అంటే చివరికండీమే గంగాదేవి ప్రయాగకు వచ్చిందండి. అలా ప్రజాపతి క్షేత్రం ఉంటాం బ్రహ్మగారు అక్కడ అనేక సార్లు దశాశ్వమేధాలు తప్పన ఎన్నో చేశాడు, 100 యజ్ఞాలు చేశాడు. అందులో శతధృతి అని కూడా పేరు వచ్చింది ఆయన. అందువల్లనే ఆ ప్రజాపతి క్షేత్రానికి వచ్చింది. రాజుగారు ముందు వస్తుంటే వెనక్కి వస్తుంది. అక్కడికి వచ్చింది. అక్కడ ఈ విషయమే, గంగ ఇక్కడికి వచ్చిందనే విషయం తెలుసుకోనండి. గంగా వృత్తాంతం తెలుసుకొని జన్ను చెబితే ఇక్కడికి వచ్చిందని. సరస్వతీ నది కూడా ఈ విషయం తెలుసుకుంది. నదీ రూపంలో యమున వచ్చింది, సరస్వతి వచ్చింది అదే సమయంలో ప్రయాగకి. అక్కడే భ్రాత్రాస యమేనాహం పూర్వం దక్షకృతం. ఎందుకు వచ్చిందయ్యా అంటే ఆమె ఏమన్నా అపరాధం చేసిందే? పూర్వం ఏమైంది అంటే ఈమె యమధర్మ అందరూ దక్షుడు యజ్ఞం చేస్తుంటే అందరూ వెళ్ళారు, యమధర్మరాజు వెళ్ళాడు. యమధర్మరాజుకు చెల్లెలేగా యమున అప్పుడు ఈమె వెళ్ళింది, సరస్వతి వెళ్ళింది. ఆ దక్షయజ్ఞం చూచారు. దక్షయజ్ఞంలో దక్షుడు శివనింద చేశాడా లేదా? ఆ శివనింద విన్నది కదా పార్వతి, అమ్మవారు కాస్త అక్కడ శరీర త్యాగం చేసింది కదా, ఇది కళ్ళారా చూచింది కదా. శివనింద గనక విన్నట్లయితే ఏం చేయాలి అంటే శివనింద చేసిన వాడిని వెంటనే చంపేసేయాలి, వాడి నాలుక కోసి కంఠం తీసి భరిస్తే చంపేసేయాలి. దానికి ప్రాయశ్చిత్తం అదే శివనింద చేసిన వాడు. అది చేత కాకపోతే ఏం చేయాలయా? మనం ఆత్మహత్య చేసుకొని చావాలి. దానికి ప్రాయశ్చిత్తం అది చెప్పారు. ఆ కారణంగానే తర్వాత ఈ యమున కథ, ఈ సరస్వతి కథ వివరంగా తర్వాత వస్తుంది. శివాపరాధం చేసింది కాబట్టి ఇప్పుడు ఈ గంగ ఇక్కడి నుంచి ప్రాచీన మణికర్ణికలో స్నానం చేయడానికి వెళుతున్నది కదా, మనం కూడా అక్కడికి వెళ్ళి కలిసి మనం కూడా శివాపరాధం నుండి వెళ్ళిపోదామని ఆమె వచ్చింది. సరస్వతి కూడానే శివాపరాధం చేసింది. ఆమె కూడా మరి యమున సరస్వతి ఇద్దరూ వెళ్ళారు దక్షయజ్ఞాని. ఆమె కూడా శివనిందని విన్నది. శివనింద వినను కూడా వినకూడదు. శివనింద విన్నది, విని మళ్ళీ తర్వాత వినటమే కాకుండా అమ్మవారి యొక్క శరీర త్యాగాన్ని కూడా చూచింది, ఆ పాపాత్ముని చూచింది. ఆ కారణంగా ఉన్నదే ఈ శివాపరాధ దోషం నుండి వాళ్ళు విముక్తి పొందుదామని అందరూ వచ్చారు. ఇక్కడ వచ్చిన తర్వాత ఇంకా తర్వాత జరుగుతుంది వాళ్ళ సంభాషణ. ఇక్కడి నుంచి కథ కాబట్టి తొందరగా లాగాలి. యమున తన యొక్క అసలు వృత్తాంతం అంతా చెబుతుంది, సరస్వతి తన వృత్తాంతం చెబుతుంది. సరస్వతి నది యొక్క ప్రాభం, యమునా నది యొక్క ప్రాభం, ఒకళ్ళ వృత్తాంతాలు ఒకళ్ళు చెప్పుకొని చివరికి వెళ్ళి కాశీకి వెళతారు వీళ్ళు అన్న అంతా అన్నమాట. ఆ విషయాలన్నీ రేపు చెప్పుకుందాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ పూర్తి మర్చిపోయారు, అయిపోయింది కదా. శివకేదార కేదారేశేతి అయంధ్వని మోక్షలక్ష్మీపురద్వార కవాటోద్ఘాటనధ్వని పంచక్రోశాత్మకాయ మహాలింగాయ జ్యోతిర్లింగస్వరూపాయ కాశీ విశ్వేశ్వరాయ శ్రీశివాయ నమః. హర హర మహాదేవ శంభో. కాశీ విశ్వనాథ గంగే మాతా పార్వతీకి సంగే. ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావనాస్తు లోకస్య కళ్యాణమస్తు గోవధస్య నిషేధోస్తు. ఓ నమః పార్వతీపతయే. స్వస్తి.